నేను అర్థం చెందుతున్నాను. ద్వైత ప్రపంచం కల్పితం. అసలు మనకి నూరు శాస్త్రములు చదవటం కంటే, నూరు శాస్త్రములు వినటం కంటే మౌనం మంచి. నూరు శాస్త్రములు కలిసి చేయలేని ఉపకారం మౌనం చేస్తుంది. ఎందుచేతంటే ద్వైత ప్రపంచం కల్పితం అనే ఆచార్యుల వారు చెబుతా అంటే మనకు కల్పితంగా కనిపిస్తుందా నిజంలా కనిపిస్తుందా? నిజంలాగే కనిపిస్తుంది ద్వైత ప్రపంచం. మనకి కామం వచ్చినా క్రోధం వచ్చినా రాగం ద్వేషాలు వచ్చినా ద్వైత ప్రపంచంలో వస్తుంది. ద్వైత ప్రపంచం కల్పితమని ఆచార్యుల వారు చెబుతుంటారు. మనకి ద్వైత ప్రపంచం మనం నిజమని అనుకుంటున్నాం కాబట్టి లోపల అన్ని వికారాలు వస్తాయి. ఒకసారి ద్వైత ప్రపంచం అబద్ధమని మన మనస్సుకు గుర్తించిన రోజున, మన మనస్సుకు అర్థమైన రోజున మన మనస్సు బహిర్ముఖం అవ్వనే అవుతుంది. నా మనస్సు నిలబడటం లేదండి, నా మనస్సు బహిర్ముఖం అయిపోతుంది, నా మనస్సును ఏకాగ్రం చేయలేకపోతున్నాను, నా మనస్సును అంతర్ముఖం చేయలేకపోతున్నాను, నా మనస్సును ప్రశాంతం చేసుకోలేకపోతున్నాను అని మనిషి చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ ద్వైత ప్రపంచం నిజం అనుకోవటం. కానీ ఆచార్యులు వారు ఏం చెబుతున్నారంటే కల్పితం అని చెబుతున్నారు. అసలు ద్వైత ప్రపంచం, ద్వైతం, ద్వైతం ఉన్నవాడికి లోకం, ద్వైతం ఉన్నవాడికి భోగం, ద్వైతం ఉన్నవాడికి రోగం. ద్వైతం లేని వాడికి లోకం ఎక్కడ ఉంది? ద్వైతం లేని వాడికి భోగం ఎక్కడ ఉంది? ద్వైతం లేని వాడికి రోగం ఎక్కడ? మీకు లోకం అంటూ ఉంటే భోగం అనిపించాలని వస్తుంది. లోకం అంటూ ఒకటి కనిపిస్తుంది కాబట్టి అందరూ భోగం అనిపిందామని. లోకమే లేని వాడికి భోగం అంటే ద్వైతమే లేని వాడికి భావం ఏమిటి? ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీకు లోకం ఒకటి కనిపిస్తాను కాబట్టి భోగం అనుకున్నాం అనిపిస్తుంది. లోకం ఒకటి ఉంది కాబట్టి భోగం. లోకమే లేని వాడికి భోగం ఎక్కడ ఉంది? ఇది మీ ఈ విషయం మీకు ముందు అర్థం అవ్వాలి. ఈ శరీరం మనం అనుకుంటున్నాం కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏమవుతామని అనే ప్రశ్న వస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతామో తెలుసుకోవచ్చు, కానీ ఏమవుతామో తెలుసుకోవడం అనేది శుద్ధ దండి కదా. నష్టం వచ్చి వ్యాపారం ఎటువంటిదో చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడని తెలుసుకోవడం కూడా అటువంటిది. నష్టం వచ్చి వ్యాపారం ఎటువంటిదో చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని తెలుసుకోవటం ఏమిటి? అది చచ్చిపోయింది, ఆత్మ చచ్చిపోదు. చచ్చిపోయి దేహం, తాను దేహం కాదు. తాను దేహం అయితే దేహం చచ్చిపోయినప్పుడు తను చచ్చిపోతాడు, కరెక్ట్. ఈ విషయం సింపుల్ విషయం మీరు అర్థం చేసుకుని ఇది మీ బుర్రకు పట్టాలి. నేను దేహం అయితే దేహం చచ్చిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను యథార్థం. నేను దేహం కానప్పుడు దేహం చచ్చిపోయినప్పుడు నేను ఎలా చచ్చిపోతాను? ఒక్క వాక్యం మీకు పట్టు మీ మనసుకు పట్టి ఇవ్వాలి. ద్వైత ప్రపంచం అంటే దేహం మీద ఆధారపడదు. మీకు బంధువులని, స్నేహితులని, విరోధులని, ఇదంతా లోకం అంతా రోగంలో లోకంలో రాగద్వేషాలని, భయం అని, ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ద్వైతం మీద ఆధారపడ్డాయి. ఇలా చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారు ఆచార్యులు. సమస్త దుర్గుణాలకి ద్వైతమే కారణం. ద్వైతం మీరు యథార్థం అనుకుంటున్నారు కాబట్టి మనస్సు బహిర్ముఖం అవుతుంది. నేను దేహాన్ని అనుకుంటున్నాను కాబట్టి నాకు లోకం కనిపిస్తుంది. లోకం కనిపించినప్పుడు ఈ దేహంతో భోగం అనిపించాలనిపిస్తుంది. సర్వసాధారణంగా చాలా మంది ఏంటి, పెద్దలు కూడా చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడని చాలా మంది పెద్దలు కూడా జీవితం ఖర్చు పెట్టారు. దీని గురించి శుద్ధ దండి లేదు. చేను కోసేసిన తర్వాత కొంతమంది పిల్లల పరకేరుకుంటారు. అటువంటి చచ్చిపోయిన తర్వాత ఎటువంటిదో విచారణ చేయటం. చాలా కష్టపడి ఎవడో ఒక వ్యక్తి ఎవరో ఒకరు పోయారనుకోండి, పోయిన వారు ఎక్కడ ఉన్నారో ఏంటి తెలుసుకుంటాం అనుకోండి, ఏంటి దాని వరకు కలిసి వచ్చింది? ఏమండి, తనకు ఉపకారం లేదు, మనకు ఉపకారం లేదు. అంటే ద్వైతం ఈ మనస్సులోని వికారాల వల్ల, మనస్సులోని దోషాల వల్ల, రిపీటెడ్ హ్యాబిట్స్ వల్ల. అంటే మనకు ఒక వాసన వస్తుంది, దాన్ని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాం, తిరిగి దాన్ని అనుసరిస్తాం, తిరిగి అనుసరిస్తాం, ఒక వాసన గంటాం, తిరిగి ఏ వాసన వస్తుందో దాన్ని రోజు రోజు ఆచరించడం అనేది బలపడతాం. మనం ఒకసారి మనం చేసే ప్రయాణాలు ఎలా ఉంటాయంటే ఒక ఫర్లాంగ్ లెక్క ఎదురుకి వెళ్ళిపోతాం, రెండు ఫర్లాంగ్లు వెనక్కి వస్తాం. ఒక ఫర్లాంగ్ లెక్క ఎదురుకి రెండు ఫర్లాంగ్లు వెనక్కి వస్తే ఎదురుకి వెళ్తున్నట్టే వెనక్కి వస్తున్నట్టు. ఇప్పుడు ఫర్లాంగ్ లెక్క ఎదురుకు నడిచామండి, నడిచి మళ్ళీ రెండు ఫర్లాంగ్లు వెనక్కి వచ్చాం. ఇప్పుడు ఎదురుకు నడుస్తున్నట్టే వెనక్కి నడుస్తున్నట్టే మనం చేసే కొన్ని సాధనలు అలా ఉంటాయి. ఏ వాసనలు అయితే మనం తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తామో వాటిని బలం పరుచుకుంటాం, మనం తెలియకుండా వాటిని బలం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మనం సాధన చేస్తున్నట్టే, లేకపోతే చేసిన సాధన పోగొట్టుకుంటున్నట్టే. మనం సత్యాన్ని దర్శించే వరకు మన ఇంద్రియాన్ని కానీ మన మనసును కానీ నమ్మటానికి తెలియదు. అంటే ఇది ఒక రకమైన మాయ. మరణించిన తర్వాత ఏమవుతామని విచారణ చేసి ఇది కూడా ఒక మాయ. ఏమి లేదు, చావు అంటే చొక్కా మార్చుతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. నా చొక్కా మార్చినటువంటిది, నేను తొడుక్కున్న చొక్కా మార్చినటువంటిది చావు అంటే అటువంటి ఈ విషయం మీకు అర్థం. చొక్కా మార్చడానికి చావుకి ఏమి తేడా? నేను నేను లేక ఉంటాను, నా చొక్కా మారుతుంది. అదేమిటి, నేను నేను లేకుండాను, చావు వల్ల నా దేహం మారుతుంది. నిద్రకి చావుకి పోలుకోండి. ఈ విషయం మీకు అర్థమైతే ఏం కంగారు పడుతుంది? మనిషి నిద్రపోయినప్పుడు ఎలా ఉంటాడు? చావు మరణించిన తర్వాత అలాగ ఉంటాడు. మళ్ళీ నిద్రపోయిన తర్వాత గంటకి 2 గంటలకి కళ ఎలా ప్రారంభమవుతుంది? మళ్ళీ ఇంకో కొత్త శరీరంలో వాడి జీవితం అలా ప్రారంభం. నేను మరణించిన తర్వాత నేను నా అభివృద్ధి ఏమి లేనప్పుడు మళ్ళీ శరీరం రావాలి, నేను సాధన చేసుకోవాలి, నేను వాసన క్షయం చేసుకోవాలి. ఈ లోపల మరణించిన తర్వాత ఎక్కడున్నా ఎక్కడున్నా అని విచారణ చేసి తెలుసుకోవడంలో ప్రయోజనం లేదు. పోనీ మరణించిన తర్వాత ఏమవుతామో తెలుసుకునే బదులు ఇప్పుడు నేనేమన్నా సత్యమైన నేను మరణించిన తర్వాత తెలుసుకోవాలనుకుంటే ఆర్టిఫిషియల్ నేను. ఇప్పుడు ద్వైత ప్రపంచం కల్పితం అన్నారు చూడండి రామచంద్ర గారు చదివినట్లు. ఇప్పుడు మనం చెప్పే నేను ఇది కల్పితం. మరణించిన తర్వాత ఏమవుతామని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేను అసలు నేను ఇప్పుడు ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు? చేయటం ఇదే మాయ. ఇప్పుడు మనందరం నేను నేనంటున్నాం. ఈ నేనుతోటి భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉంటుంది, మరణించిన తర్వాత ఏమవుతాం అని తెలుసుకోవడానికి ఇది ప్రయత్నం చేస్తాం. ఏం చేయాలి ప్రయత్నం చేస్తాం? ఇది అబద్ధం కాబట్టి ఇంకో అబద్ధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నేను అబద్ధం, ఇది ఆర్టిఫిషియల్ అయ్యి రియల్ అయ్యి వేరు, ఆర్టిఫిషియల్ అయ్యి రాగద్వేషాలతో కూడుకున్నది ద్వైత ప్రపంచంలో సంచరించేది ఆర్టిఫిషియల్ అయ్యి అంటే కృత్రిమ నేను. అది రియల్ అయ్యి అంటే సత్యమైన నేను అంటే ఆత్మ సంబంధించిన నేను, ఆత్మ నేను, ఇది కృత్రిమ నేను. ఈ కృత్రిమ నేను అసలు నేను ఎప్పుడు కూడా చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం అనే ప్రశ్న అడగదు. ఇంకేం దానికి చావులేదు కాబట్టి ఈ కృత్రిమ నేను ఈ శరీరం నేను అనుకుంటాను కాబట్టి ఈ శరీరం మరణించినప్పుడు తాను మరణిస్తున్నాను అనుకుంటున్నాడు కాబట్టి మరణించిన తర్వాత ఏమవుతాను ప్రశ్న అడుగు కృత్రిమ నేనుకు వస్తాను. ఇప్పుడు మనం అనుకుని నేను ఈ నేనికే ద్వైత ప్రపంచం కనిపిస్తుంది, ఈ నేనికే రాగద్వేషాలు వస్తున్నాయి, ఈ నేనికే కామక్రోధాలు వస్తున్నాయి, ఈ నేనికే ఇష్టాయిష్టాలు వస్తున్నాయి, ఈ నేనికే హెచ్చు తగ్గులు వస్తున్నాయి, ఈ నేనికే శరీరాలు వస్తున్నాయి, ఈ నేనికే శరీరాలు పడిపోతున్నాయి. అంటే మనం చొక్కాలు ఎలా మార్చుకుంటున్నాము? ఈ నేను ఆ నిజమైన తెలుసుకునే వరకు మనం చొక్కాలు మార్చుకున్నట్టు దేహాలు మార్చుకుంటాం. ఈ విషయం మీకు అర్థం. ఈ నేను ఈ కృత్రిమ నేను రామునుంచి గురించి తెలుసుకోమంటుంది, కృష్ణుని గురించి తెలుసుకోమని చెబుతుంది, మరణించిన తర్వాత ఏమవుతాం తెలుసుకోమని చెబుతుంది, మళ్ళీ ఏ లోకం వస్తుందో తెలుసుకోమని వస్తుంది. గల నిజంగా మంచి లోకం వస్తుంది అనుకోండి, లోకాలు ఉన్న మాట నిజమే, మంచి లోకం వస్తుంది అనుకోండి అది అబద్ధం, చెడ్డ లోకం వస్తుంది అనుకోండి అది అబద్ధం. ఇది అబద్ధం కాబట్టి అబద్ధాల కోసమే ప్రయత్నం చేస్తాం. అంటే ఈ నేనుని ఆ నేను యొక్క పుట్టి నేను ఆ నిజమైన నేను తెలుసుకోవడానికి ఏ గురువు అయితే మిమ్మల్ని అక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడే నిజమైన గురువు, వాడే ఆత్మ, వాడే ఈశ్వరుడు, వాడు అదే అనుగ్రహం. అంటే మీకు ఇది బాగా జ్ఞాపకంచుకోండి, మీకేదైనా కోరికలు నెరవేరచ్చు, మంచి మంచి లోకాలు రావచ్చు. ఆ మంచి మంచి లోకాలు ఎంతకాలం ఉంటాయి, మీకు నెరవేరిన కోరికలు ఎంతకాలం ఉంటాయి. అంచేత మీకు ఇది ఇది ఈశ్వర అనుగ్రహానికి గుర్తు కాదు. ఏది గుర్తు అంటే మీకు నిజమైన నేను మీ లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవాలనే బుద్ధి మీ ఈ కృత్రిమ నేను కలుగుతా అంటే భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉన్నట్టు, లేకపోతే లేదంటే. ఒక నిజంగా మీకు మంచి జన్మ వస్తుందండి అనుకోండి, గొప్ప జన్మ మంచి జన్మ కోరుకుంటున్నారు వస్తుంది మీకు. మంచి జన్మకి మంచి కళకి మంచి జన్మ ఎటువంటిది అంటే మంచి కళలండి. ఈ రాత్రి మనం పడుకున్నాం అనుకోండి, చాలా మంచి కళ వచ్చింది అనుకోండి, రేపు చాలా మంచి కళ వచ్చింది అనుకుంటాం, మళ్ళీ ఆ కళ గురించి ఆలోచిస్తాం, మంచి జన్మ కూడా అటువంటి. కొన్ని చెడ్డ జన్మ ఎటువంటిది, చెడ్డ కళలాంటిది చెడ్డ జన్మ. ఈ కృత్రిమ నేను వాటి కోసం ఎంతసేపు మరణానంతర జీవితం గురించి ఆలోచిస్తున్నాయి, కానీ మరణానంతరం ఇప్పుడు ఉన్నటువంటి అసలైన ఈ జీవితం గురించి, సిసలైన జీవితం గురించి, యథార్థమైన వాస్తవమైన పరిపూర్ణమైన జీవితం గురించి ఆలోచించడానికి ప్రయత్నించు. ఈ నేను సమన్వయం చేయడం దీని చేతకాదు. ఎవడే దారి పడితే ఆ దారిని పోయి మనుషుల స్వభావం ఉండదు. మనుషులు ఏం చేయాలంటే సమాన జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించు. మీరు జీవితాన్ని ఒక్క కోణంలో ఉంచే చూడకూడదు, జీవితాన్ని బహుముఖంగా చూడాలి, జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ఎదరకు వెళ్ళాలి. దీనికి నా మొదటి మాట చివరి మాట ఏంటంటే ఎక్కువ ధైర్యం ఉండాలి. భయస్థుడికి బద్ధకస్థుడికి మటుకి యథార్థం ఏంటి అని తెలియదు. ప్రతిదానికి స్కిల్ ఉండాలి. ఆపరేషన్ చేయాలంటే ఎంతో కొంత నేర్పు ఉండాలి, వంట చేయాలని ఎంతో కొంత నేర్పు ఉండాలి. నేర్పు వంట విషయంలో నేర్పు ఉన్న వాళ్ళు చేసిన వంట ఒక రకంగా ఉంటుంది, నేర్పు లేకుండా చేసిన వాళ్ళ యొక్క వంట ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా ఆ వంటకే ఇంత నేర్పు కావాల్సి వచ్చినప్పుడు, ఈ ఒక ఆపరేషన్ చేయడానికి ఇంత నేర్పు కావాల్సి వచ్చినప్పుడు, మన నిజమైన మనలో ఉన్న నిజమైన నేను తెలుసుకోవడానికి ఎంత నేర్పు ఉండాలి? నేర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి. యదార్థం మన హృదయంలో ప్రకాశిస్తుంది, దానికి చావుతోటి నిమిత్తం లేదు. వాస్తవానికి సత్యాన్ని సత్యమైన నేనికి చావుతోటి నిమిత్తం లేదు. అది మనమని భగవంతుడి జీవితాన్ని చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది ప్రశ్న, ఇది మాయకపోతుంది. ఇదే మీరు బాగా అర్థం చేసుకోండి. యదార్థమైన ఆత్మకి మరణం లేదని చెబుతున్నాడు. యదార్థమైన ఆత్మకు మరణం లేదని భగవంతుడి చెబుతా అంటే మళ్ళీ మరణించిన తర్వాత మనం ఏమవుతామన్న ప్రశ్న ఏమిటి అసలు? ఆ ప్రశ్న తప్పు, ఇదంతా మనసు కల్పించే ప్రశ్న. ఇది ఎవరికి తెలుస్తుందంటే ఈ నిజమే నేను. ధైర్యం ఉండాలి, వినయం ఉండాలి, తర్వాత మనస్సు యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకోవాలి. ఇది బాగా గ్రహించాలి. మీలో ఎవరైనా మనస్సు యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారంటే ఈ యదార్థమే నేను తెలియదు. పతంజలి ఏం చెప్పాయంటే, ఎవరు ఏదిచ్చినా పుచ్చుకోవద్దని చెప్పాడు పతంజలి సాధకుడు. పతంజలి అని ఒక ఋషి, ఒక మహర్షి, ఆయన యోగశాస్త్రం రాశాడు పతంజలి మహర్షి. ఎవరు ఏదిచ్చినా మీరు పుచ్చుకోవద్దని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, నేను మీకు 10 రూపాయలు ఇస్తాను అనుకున్న మాటలు అనుకోండి, నేను 10 రూపాయలు మీకు ఇచ్చి మర్చిపోతే పర్వాలేదు, నేను మీకు 10 రూపాయలు ఇచ్చి మీ మనసు మీద పెత్తనం చేయడానికి చూస్తాను లోకంలో జరిగే దానాలు ఇటువంటి. నేను 10 రూపాయలు మీకు ఇస్తాను, మీరు జీవితం పొడుగున నాకు అనుకూలంగా అనుకువగా ఉండాలని అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, మీ మనసు యొక్క స్వాతంత్రం చచ్చిపోతాను. మిమ్మల్ని స్వతంత్రంగా నేను ఆలోచించుకునేవాడు. మీరు స్వతంత్రంగా ఎప్పుడైతే ఆలోచించుకోలేరో మీలో నిజమైన నేను ఎలా మీకు ఎలా తెలుస్తుంది? ఈ చేతులెత్తి వ్యాపారం వల్ల ఆత్మ తెలిసి ఆత్మ తెలియదు. ఓట్లేసి వ్యాపారం, చేతులెత్తి వ్యాపారం లాంటిది కాదు. మీ మనస్సు ఆరోగ్యంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి. మనం ఎవరి దగ్గర ఒక రూపాయి పుచ్చుకున్నాం అనుకోండి, వాడు మన మీద పలుకుబడి చూపించడానికి, మన మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు యొక్క స్వాతంత్రం పోతుంది. మన మనస్సు ఎప్పుడైతే స్వాతంత్రం పోయింది, ఇది ఆత్మయకు ప్రయాణించు. అంటే ఏమిటి, మనం ఎదటివాడికి ఇచ్చినా పర్వాలేదు వస్తువు, ఎదటివాడి దగ్గర మనం పుచ్చుకున్నా పర్వాలేదు. ఎటువంటి పరిస్థితుల్లోని మనం ఎదటివాడి మనస్సు యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టకూడదు. ఎదటివాడి మన దగ్గర మనం పుచ్చుకున్నప్పుడు, మన స్వాతంత్రాన్ని వాడు పోగొడతాడు అనుకున్నప్పుడు దగ్గర మనం పుచ్చుకోకూడదు. ఈ పాయింట్, ఈ క్లూ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎదటివాడి దగ్గర మీరు పుచ్చుకున్నా పర్లేదు, వాడు ఇచ్చి మర్చిపోగల శక్తి ఉంటే ఎదటివాడు. ఎదటివాడి దగ్గర మీరు పుచ్చుకున్నా పర్లేదు, వాళ్ళకు మర్చిపోయే శక్తి ఉంటే మీకు ఇచ్చి. కానీ మన మనస్సు యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ దానం మంచిది కాదు. దాని ఎందుకు మంచిది కాదు, పరిగ్రహం పనికిరాదు అన్నాడు పతంజలి. ఎందుకు పనికిరాదు, మన మనస్సు యొక్క స్వాతంత్రం, మన మనస్సు మీద పెత్తనం చేసే వాళ్ళ దగ్గర మనం పుచ్చుకోకూడదు. మనం ఒకవేళ ఎదటి వాళ్ళకి ఎవరికినిస్తే వాళ్ళ మనస్సు మీద మనం పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని స్వతంత్రంగా ఉంచాలి, వాళ్ళని స్వతంత్రంగా ఆలోచించుకునే వాళ్ళే, మనం చేసేది చెయ్యాలి. అంటే దానం ఏం చేయాలి, మనం ఇచ్చిన వెంటనే మర్చిపోవాలి. దానం ఎలా ఉండాలంటే, మనం ఇచ్చిన వెంటనే మర్చిపోవాలి. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరిదారని పుచ్చుకున్నారనుకున్న మాట వరుసకి, వాళ్ళకు కూడా ఇచ్చిన వెంటనే మర్చిపోయాలంటే మీరు పుచ్చుకున్న దానివల్ల మీకు నష్టం. ఇలాగపోతే మైండ్ పాడు, మనసు పాడు. అంటే స్వతంత్రంగా ఆలోచించుకునేవాళ్ళ మనిషి, స్వతంత్రం యొక్క ఇండిపెండెంట్ థింకింగ్ చాలా ముఖ్యం. స్వతంత్రంగా మనిషి ఆలోచిస్తూ వాడికి దారి కనిపిస్తుంది. ఇది ద్వైత ప్రపంచం నిజం కాబట్టి మనకు భయం వేస్తుంది. నిజమని ద్వైత ప్రపంచం కల్పితమని ఆచార్య వారు చెబుతున్నారు. ద్వైత ప్రపంచం మనం నిజమని అనుకుంటున్నాం, కల్పితమని మన మనసు ఆచార్య వారి పుస్తకంలో చెప్పి మనం చదువుతున్నాం. ఆచార్య ద్వైత ప్రపంచం కల్పితం అన్న సంగతి మన హృదయానికి అర్థమైతే భయం పుట్టదు. ఎంతకాలం అయితే మన హృదయానికి అర్థమవుతుందో అంతకాలం ఎన్ని శాస్త్రాలు చదివినా భయం వేస్తా ఉంటాం. మనం చొక్కా మార్చుకున్నప్పుడు భయం లేదు, కానీ మరణం వచ్చినప్పుడు ఎందుకు భయం వేస్తుంది? మనం చొక్కా గుడ్డ మార్చుకుంటున్నాం కదా, గుడ్డ మార్చినప్పుడు ఏమైనా భయం వేస్తుంది? భయం ఏంటది, కానీ మరణం వచ్చినప్పుడు ఎందుకు భయం వేస్తుంది? కానీ మీ హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి సత్యాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి, ఇతరత్ర లోకం గొడవలో, పరలోకం గొడవలో మరణించిన తర్వాత ఏమవుతుంది, ఈ గొడవలు మీరు పెట్టుకుంటే కోటి జన్మలు ఇచ్చినా మీకు నిజం తెలియదు. కోటి జన్మలు ఇచ్చితే నిజం తెలియదు. మంచి జన్మలు రావచ్చు, మీరు పుణ్యకర్మ చేస్తే మంచి జన్మలు రావచ్చు, పాపకర్మ చేస్తే చెడ్డ జన్మలు రావచ్చు. అది స్వప్నం, ఇది స్వప్నం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీలో కొంతమంది ఉన్నారు, మీ సంసారాలు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అన్ని విధాలంగా బాగుంది అనుకోండి మీ జీవితం, మీ బిడ్డలు మంచివాళ్ళు, మీ అత్తగారు, మీ మామగారు మంచివాళ్ళు, మీ భర్త మంచివాడు, మీకు చేతులు డబ్బు ఉంది, ఖర్చు పెట్టుకోడు, అన్ని విధాలు బాగుంది అనుకోండి, ఎంతకాలం ఉంటారు, ఏమైనా కోటి సంవత్సరాలు ఇక్కడ ఉంటారా? ఇప్పుడు అనుకోండి మీ జీవితాలు నిజంగా ఇప్పుడు మీలో కొంతమంది అదృష్టవంతులు జాబితాలు ఉన్నారనుకోండి, పుణ్యాత్ముల జాబితాలో ఉన్నారనుకోండి, మీరు చాలా సుఖంగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, రోజులు అలా అనుకుందాం, ఎంతకాలం ఉంటారు? పోనీ మీలో సంసారంలో ఇబ్బంది పడే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎంతకాలం ఉంటారు? ఏ ఇబ్బంది లేదా కోటి సంవత్సరాలు ఉంటారు మీ దేహంలో? అది స్వప్న, ఇది స్వప్న. ఒకటి, మనస్సులో చాటు గుణం లేని వాడికి బాహ్యానికి మీరు సంసారంలో ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ మనస్సులో త్యాగం లేని వాడికి జ్ఞానం రాదు. భగవాన్ ఏమన్నారంటే, నువ్వు చేసి ఉప్పు పప్పు త్యాగం అంటే నీ అహంకారాన్ని త్యాగం చేయమంటారు. అది త్యాగం అంటే నీకేది ఇష్టం, నీకు అన్నిటికంటే నీ అహంకారాన్ని ప్రీతి, దానికి త్యాగం చేయి, అది ఒకటే త్యాగం అంటారు. నువ్వు డబ్బు త్యాగం చేసిన నీకు జ్ఞానం రాదు, నీ దగ్గర వస్తువులు త్యాగం చేసినా రాదు, ఆ నేను అక్కడ అట్టి పెట్టుకు. అహంకారాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడు జ్ఞానం అవుతాడని చెప్పాడు. కొంతమంది అంటూ ఉంటారు, చూడండి మీ గురించి మేము బెంగ పెట్టుకున్నామండి, అలా అలా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇల్లు చెప్పుకుంటారంటే మీ గురించి మేము బెంగ పెట్టుకున్నాం. ఈ బెంగ పెట్టుకున్నాడు ఎవడో, ఎవరి గురించి ఇది బెంగెట్టుకున్నాడు? ఈ బెంగ పెట్టుకున్నాడు ఎవడో లోపల, ఎవడి గురించి అయితే బెంగెట్టుకుంటున్నాడో వాడెవడు? ఇప్పుడు రామచంద్రరావు గారి గురించి నేను బెంగ పెట్టుకున్నాను అనుకోని మాట హౌస్కి, రామచంద్రరావు గారి గురించి నేను బెంగ పెట్టుకున్నాను అని ఇక్కడ బెంగ పెట్టుకున్నాడు ఎవడో, ఎవడి గురించి ఇది బెంగ పడుతున్నాడు? ఇదే ద్వైతం. వశిష్ఠుడు ఏం చెప్పాడు మీకు విషయం కనుక అర్థమైతే, చెట్టును పువ్వు కోయటం కంటే తేలికన్నాడు ఆత్మ తెలియక. ఒక చెట్టును పువ్వు కోయటం కంటే తేలికట ఆత్మ తెలియక. ఇంకా పువ్వు కోయటానికి కొంత కష్టపడాలి మీరు. మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి, చెయ్యి పైకి ఎత్తాలి, పువ్వు కొయ్యాలి, ఇంకా కొంత కష్టం ఉండొచ్చు. ఇది ఆత్మ సిద్ధంగా ఉంది, సిద్ధాంతంలా వడ్డించిన విస్తరలాగా ఇక్కడ సిద్ధంగా ఉంది. నేను చెప్పే మాటలు మీకు ఎవరికైనా అబద్ధం కింద కనిపిస్తామనుకున్న మాట వరుసకు అనుకోండి, నేనేం అనుకోను. ఇంకా మీ వాసన లోక వాసన బలీయంగా ఉంటామని నాన్నగారు చెప్పి మాట్లాడారు, మీకు అబద్ధం కింద అనిపించుకుని నేమనుకో. ఇంకా నేను చంటిపిల్లవాడుగా ఉండటానికి సాధన చేస్తాను, చంటిపిల్లవాడుగా ఉండటానికి నేను సాధన చేసేటప్పుడు మీరు అనే మాటలు నా మీద ఎఫెక్ట్ కనిపించు. నేను చెప్పే మాటలు మీకు అబద్ధం కింద అనిపిస్తున్నాయి, నాకేమనిపిస్తుంది? ఇంకా అది మీరు అబద్ధం కింద అనుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ వాసన యొక్క వేగం నేను చెప్పే మాట కంటే, నా ప్రభావం కంటే మీ వాసన యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఇది అబద్ధం కింద మీ మనసు కనిపిస్తుంది. అది మీ వాసనలో దోషం కానీ మీలో దోషం కాదు, మీరు ఆత్మే. చీమ చూడండి, మీరు ఎప్పుడైనా ఎర్రచీమను చూడండి, ఎప్పుడు ఖాళీగా కూర్చోండి, మీరు ఎప్పుడైనా చూశారని ఎర్రచీమను? మీ ఇంటికడ ఎర్రచీమలు తిరుగుతున్నాయండి, కానీ మీ ఇంటికడ ఎర్రచీమలు అవి తిరుగుతున్నాయండి. అది ఎప్పుడైనా విశ్రాంతిగా కూర్చోవడం చూశారు మీరు? ఎక్కడికి చూడండి, ఏ బెల్లం మొక్క దొరుకు, పంచదార దొరుకు, ఏమండి ఎక్కడో చోటకి పాపం అలా తిరుగుతూ ఉంటాయి. మన ఆగమంట ఆగం, ఎంత జంతు ఎంత చిన్న జంతు, అది కూడా గురువే. మనం ఆ ఎర్రచీమ కూడా మన గురువే అండి. ఇంకేది దాని మన మనం అంక చూడదు, దానిపైన చేసుకుంటూ వెళ్ళిపోతాం, అలా చేసుకుపోతాడు మన సాధ. ఎర్రచీమ గురువుని పెట్టుకుని మన అంక చూడదు, మనల్ని ఏం చేయదు, అది తిండి కోసం ఏదో పక్కలా నెమ్మదిగా ప్రయత్నం చేసుకుండేలా. అది పరిగెడుతుందంటే పరిగెట్టదు, అలా నెమ్మదిగా పాగుతాం. అలా ఆత్మ ఆ ఎర్రచీమను గురువు కింద పెట్టుకుని మీకు రోజు కనిపిస్తే కదా ఎర్రచీమలు, దాని గురువు కింద పెట్టుకుని మీరు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించేయడం వచ్చేస్తారు. ఎక్కడో కొబ్బరి చెట్టు దగ్గర పంచదార ఉందనుకోండి, ఇక్కడ ఎర్రచీమ ఉందనుకోండి, దీనికి వాసన వచ్చేది నెమ్మదిగా దూరం మానేది, నెమ్మదిగా పాకి వెళ్తాం. పోనీ ఒక గంట 4 గంటలు ఆలోచన లేదా రేపు పొద్దుకి వెళుతుంది పోనీ, అలాగే పాకి వెళ్తాం నెమ్మది నెమ్మదిగా, చెనేకి చెనేకి నెమ్మది నెమ్మదిగా పాకి వెళ్తాం. అంత ఓర్పుగా మనం చేస్తూ వచ్చేస్తాం. మైసూరు పాకం పంచదార దగ్గర చేస్తారు, పాలబిళ్ళ పంచదార కూడా చేస్తారు, లడ్డు పంచదార చేస్తారు, కానీ ఒక లడ్డు ఇష్టం, ఒకటి మైసూరు పాకం ఇష్టం, ఒకటి పాలబిళ్ళ ఇష్టం. అంటే దేవుళ్ళు ఇష్టమే, మీరేం పేచీలు పెట్టుకోవాలి? అన్ని దేవుళ్ళు ఆత్మ, అన్ని ఆత్మతో చేయబడ్డవాడు, ఆత్మ లేకుండా దేవుడు లేడు. పంచదార తొలిచి లడ్డు చేస్తారు, పంచదార తోటి పాలబిళ్ళ చేస్తారు. నాకు ఒకటి పాలబిళ్ళ వద్దు లడ్డు కావాలంటాడు, ఒకటి లడ్డుకి వద్దు పాలబిళ్ళ కావాలంటాడు. ఒకటికొద్ది దేవుడు అంటే ఇష్టం, అందరూ ఒకటి, దాని గురించి పేచీ పడక. పాలబిళ్ళలో ఉన్నది పంచదార, లడ్డులో ఉన్నది పంచదార. ఒకరు అట్లా ఆ పేచీల్లో మనం పడతాం అనుకోండి, అది కూడా మాయ. ఈ అబద్ధమైంది, ఆ పేచీలు కూడా సృష్టించి ఇది అబద్ధమైంది. నేను కొమ్మరలో ఒకరు అంటున్నారు, ఇదంతా ఒత్తిడి, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు ఏమవుతుంది, వీడు వెళ్ళి ఇంకో శరీరం ఎలా దూరతాడండి? ఈ చచ్చిపోయినవాడు వెళ్ళి, చచ్చిపోయినవాడు వెళ్ళి ఇంకో ఇప్పుడు ఆడు మళ్ళీ కుక్క కింద పుట్టాలనుకున్న కుక్కలు ఎలా దూరతాడు అంటున్నాడు. అసలు వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి అంటే ఆయనకి అర్థం ఒక విషయం ఏదో అలా మాట్లాడేస్తాడు. మనం ఆయన చూసి జాలి పడాలి కానీ కోపడకూడదు. వాళ్ళని చూసి జాలి పట్టాడు, ఎవరికంటే ఈ శరీరం ఎంత దూరం ఏంటి అందులోనే, ఈ శరీరం ఎక్కడే కాల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చొక్కా తీసేసి ఇంకో చొక్కా దొరుకుంటున్నాం, చొక్కా దొరుకుంటున్నా అంటే ఆ చొక్కాలోకి వెళ్ళి శరీరం దూరతానంటే వెళ్ళి ఆ చొక్కా నేను దొరుకుంటున్నాను. వాడి యొక్క జీవలక్షణాలు అలాగే ఉంటాయి, వాడికి దేహం వస్తుందంటే వీడి అందులో దూరటం కాదు, వచ్చి వీడికి తగులుకుంటున్నాడు. వాడికి దేహం ఫారం అవుతుంది అంటే వీడి అందులో దూరటం కాదు. ఈ రకమైన మాటలు చెప్పేవాళ్ళని మనం జాలి పడాలి, కానీ వాళ్ళని చూసి ఏంటి ఎలా మాట్లాడుతున్నారో మన మనస్సు పాడు చేసుకోకూడదు. రాజగోపాలాచారి గారు మన గవర్నర్ జనరల్ చేశాడు, ఆయన చక్కటి మాట చెప్పాడు. ఆయనతోటి కానోళ్ళతో స్నేహాలు చేయొద్దన్నాడు ఆచార్యులు. ఆయనతోటి కానోళ్ళతో స్నేహాలు చేస్తే కోతికి పూలదండ ఇచ్చినట్టు ఉంటున్నాను. అసలే కోతి కోతి చేస్తాడు, దాని పూలదండ ఇస్తే ఏం చేస్తున్నాడు? పూలదండ ఏమైనా ఉపయోగించుకుంటున్నాను. అయినోళ్ళతోటి కానోళ్ళతో స్నేహాలు చేయటం అంటే కోతులకి ఇచ్చి కోతుల దగ్గరికి పెట్టి పూలదండ ఇచ్చి కోతి చేతులు పూలదండ ఎలా పెడితే ఎలా ఉంటుందో, అయిన వాళ్ళతో కాని వాళ్ళతో ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదు ఒక పద్ధతి లేకుండా స్నేహాలు చేస్తే కోతికి పూలదండ ఇచ్చినట్టే ఉంటున్నాడు ఆచార్యులు. ఆచార్య వారు అంటే ఈ శంకరాచార్య వారు కదా, రాజగోపాల్ ఆచార్య. ఆయన ఏమన్నాడంటే ఇంకో ప్రమాదం ఉన్నాడు, చాలా రహస్యమైన మాట చెప్పాడు. నక్కకి నేను తెలియటట్టున్నాయి, ఆయనకి ఆయన తెలియటట్టున్నాయి ఆచార్యులు గారు. జంతువుల్లో నక్క చాలా తెలివైంది, ఆయన 20వ శతాబ్దం నక్క అంటారు. ఆయన ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఆయన ఒక ఎంచేదంటే, ఆయన ఎంత తెలివైనడంటే ఆయన కళ్ళతోడు ప్రపంచంలో ఏముందో చూడగలడు, కానీ ప్రపంచం అందరూ కలిసి ఆయన హృదయంలో ఉంది ఎవరికి తెలియనివాడు, అంత తెలివైన. ఒకసారి మెడ్రాస్ మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అన్నాడు బీచ్లో, మెడ్రాస్ మెరీనా బీచ్లో ఆ రోజున మీటింగ్లో ఏమన్నాడంటే జవహర్లాల్ నెహ్రూ, మిస్టర్ రాజగోపాలాచారి ఈజ్ నాట్ ఓన్లీ ఓల్డర్, ఈజ్ వైజర్ దాన్ ఐ అన్నాడు. నాకంటే ముసలివాడే కాదు రాజగోపాలాచారి గారు, నాకంటే తెలివైనవాడు కూడా. నాకంటే వయసులో మీరు పెద్దవాడు అనుకుంటున్నారు రాజగోపాలాచారి, వయసులో కూడా పెద్దవాడే, అంతేకాదు నాకంటే తెలివి గలవాడు కూడా. నాట్ ఓన్లీ ఓల్డర్ బట్ ఈజ్ వైజర్ దాన్ ఐ. ఆయన కళ్ళతోటి మొత్తం ప్రపంచం ఏముందంతా చూస్తాడు, ప్రపంచాన్ని మటుకు ఆయన హృదయంలో ఏముంది తెలియను, అంత తెలియగలవాడు. ఆయన ఏం చెప్పాడు ఈ స్నేహాల గురించి, ఎందుకు చెబుతున్నాను ఆయన గురించి స్నేహాల గురించి ఏం చెప్పానంటే, పెద్ద పెద్ద సముద్రంలో బెడ్ వేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఓరచెరువు ఉందనుకోండి, అక్కడ తీసుకెళ్లి బెడ్ వేసినా పర్వాలేదు. చిన్న చిన్న గుంటలు ఉన్నాయనుకోండి, ఓ బెడ్ వేస్తే పైన తేట నీరు పోతున్నట్టు కింద బురద పైకి లేస్తున్నాడు. అదేవిధంగా ప్రకృతి మనుషులతో మనం స్నేహం చేస్తే ఉన్న భక్తి ఊడిపోయి లోపల మట్టి పైకి లేచినట్టు ప్రకృతి వాళ్ళని బయటకు వస్తాయి, ఉన్న చెడిపోతుందని చెప్పాడు. అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద వాళ్ళు ఎవరితో స్నేహాలు చేసినా పర్లేదు వాళ్ళు. ఇంకేది వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు, మనం ఏమో ఎటువంటి చిన్న చిన్న గుంటలు అంట మనం, అంటే తక్కువ నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఈ తక్కువ నీళ్ళు, అసలే తక్కువ నీళ్ళు, పైన తేట నీరు కొంచెం, అందులో ఎవడొచ్చి గడ్డేస్తే ఆ తేట నీరు అంతా పోతుంది, కింద బురద బయటకు వస్తుంది. అసలే మనం జాగ్రత్తగా ఈ భక్తిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో మనం ఉంటే ఈ స్నేహాల విషయంలో జాగ్రత్త కలగకపోతే ఉన్న చెడిపోతుందని చెప్పాడు, ఉన్నది ఊడిపోతుందని చెప్పాడు. అంటే కొండ 4 మంది వేస్తే 1-4 ఊడిపోయిందంట. స్వామి వివేకానంద పుట్టినరోజు నిన్న 12వ తేదీన, యువజన దినోత్సవంగా ప్రకటించారండి. గవర్నమెంట్ వివేకానంద పుట్టినరోజుని యువజన దినోత్సవంగా పెట్టారు. రాధాకృష్ణ జయంతి రోజు ఉపాధ్యాయుల దినోత్సవం, నెహ్రూ జన్మదినం బాలల దినోత్సవం ఎలా పెట్టారో వివేకానంద యువజన దినోత్సవంగా గవర్నమెంట్ ప్రకటించారు. 40 సంవత్సరాలు ఆయన జీవిస్తే 39 సంవత్సరాలు 8 నెలలు అంటూ జీవించాడంతే, కానీ లోకం మీద ఎంత ఎందుకు ప్రభావం చూపించాడు? అందమైనవాడని, అయితే తెలివైనవాడని, అయితే బిఏ చదువుకున్నాడని కారణం. ఈ రహస్యం మీరు ఆలోచించారు. ఆయన జీవించిన 39 సంవత్సరాలు 6 నెలలు 8 నెలలు జీవించాడు, లోకం మీద ఎంతో ప్రభావం ఆయన చూపించాడు. చిన్న సామాన్య మరణం వల్ల మహాత్మా గాంధీ గారు వారి మనస్సు మీద కూడా ఆయన ప్రభావం ఉంది. పెంచేదే బిఏ చదువుకున్నాడని చూపించాడా? ఏమిటి ఆయనలో ఉన్న విశేషం? ఏమిటి ఆయన ప్రభావం? ఏమిటి ఆయనలో ప్రభావం? లోకం మీద ఎంత ప్రభావం ఎందుకు చూపించాడు? అటువంటి మాటలు చాలా మంది చెప్పారు కదా, ఆ మాటలు అయితే గాలి కొట్టుకుపోతున్నాయి. వివేకానంద చెప్పిన మాటలు మీరు చెప్పొచ్చు, కానీ ఎందుకు నిలబడుతున్నారు? కోట్లాది మంది జనం మీద ఆయన ప్రభావం ఎందుకు, ఈనాటికి కూడా ఎందుకు ఉన్న ప్రభావం? దీని కారణం ఏంటి గ్రహించారు? ఒకటే కారణం, మనుషుల స్వార్థం. మనిషి స్వార్థం కనుక లేకుండా జీవిస్తే వాడు ప్రభావం మానవ జాతి మీద ఉంటుంది, లేకపోతే మరుసటి రోజున పోదు. ఇవాళ మరణిస్తే రేపు ఇక్కడికి ఏముండదు, ఇవాళ శరీరం పోయిందనుకుంటే రేపు ఏముండదు. ఈ ఒక్క వాక్యం నేను ఇందాక ఇంతకుముందు చెప్పిన వాక్యం మంత్రం కింద తీసుకోండి. ఏమిటంటే, దేహం మరణించినప్పుడు దేహం కనుక నేనైతే నేను కూడా మరణిస్తాను, దేహం మరణించినప్పుడు దేహం నేను కానప్పుడు నేను ఎలా మరణిస్తాను? ఆత్మకు దేహం అక్కర్లేదు, ఆత్మకు దేహం తుడుతాను. ఎవరికి దేహం కావాలి? నాలో ఉన్న కోరికకి దేహం కావాలి. నేను కర్తని, ఇదంతా నేను చేస్తున్నాను, ఇదంతా నా వల్ల అవుతుంది. చిన్న పని చేయండి, మీరు పెద్ద పని చేయండి, ఇదంతా నేననే భావన మీరు పెట్టుకు చేస్తే మంచికి మంచి చెడ్డకి చెడ్డ ఎత్తు ఎత్తుకు ఎత్తు వడ్డీతో సహా అనుభవించాలి. మంచి పని చేస్తే మంచి పని, చెడ్డ పని చేస్తే చెడ్డ పని. ఈ నేను కర్తృత్వ భావంతో కనుక నేననే తలంపుతో కనుక చేస్తే వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీతో సహా అనుభవించాలి. కానీ నేననే తలంపు లేకుండా మీరు ఈ లోకంలో మనుషులందరినీ చంపండి, మీకేం పాపం. నేననే తలంపు లేకుండా చేస్తే మీరు ఏ పని చేసినా పుణ్యం చేయండి పాపం చేయండి ఏది అంటారు. నేను నేననే తలంపుతో చేశారా, చిన్న పని చేయండి పెద్ద చేయండి తప్పనిసరిగా అంటుకోండి. అది ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని వేలు జన్మలు ఎత్తినా ఫలితం మీకు కూడా ప్రయాణం చేస్తుంది. అది ఉపనిషత్తులు చెప్పాడు, 100 ఆవులు ఉంటే ఆ దూడ నిలిచిపెట్టేస్తే ఈ 100 ఆవుల్లో కూడా దాని తల్లి ఏదో దూడకు తెలిసాడు, అక్కడికి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి కూడుచుకుంటున్నాను చెప్పి. 100 ఆవులు ఉంటే ఈ దూడ నిడిచిపెట్టేస్తే ఈ 100 ఆవుల్లో 100 ఆవుల దగ్గరికి వెళ్ళదాడు, దాని తల్లి ఏ ఆవో తెలిసట, అంటే ఆ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు కుడుచుకుంటున్నాడు ఈ దూడ. అదేవిధంగా మీరు చేసిన కర్మ మంచి అయిన చెడ్డ ఉండండి, మీరు ఏ జన్మలో ఉన్నారు, కోటి జన్మల తర్వాత కూడా మీరు ఏ శరీరంలో ఉన్నారో తెలుసుకుని అక్కడికి వస్తున్నారు మీ దగ్గరికి. మనకు నిద్రలో ఏమి దుఃఖం లేదు, మెలకు రాగానే దుఃఖం వస్తుంది, కారణం ద్వైత ప్రపంచం. ఇంకే దుఃఖం వస్తుంది, ఇది కల్పితం కాబట్టి. ఇదే కనుక నిద్ర అయితే దుఃఖం రావడానికి వీలు లేదు, ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇది ఇప్పుడు ద్వైత ప్రపంచం కల్పితం అని ఆచార్యుల వారు చెబుతున్నారు, వేళ కల్పితం కాదు, ఆచార్యుల వారు తప్పు చెప్పారు. నిజమే అనుకుందాం, నిజమైన దుఃఖం ఎందుకు వస్తుంది, నిజమై ఉంటే నిజమైన దుఃఖం వస్తుంది, నిజంలోంచి దుఃఖం వస్తుంటది, నిజం ఎలా అవుతుంది అసలు. ఇప్పుడు మన నిద్రలో అందరికీ సుఖంగా ఉంది, నిద్రలో ఏమైనా దుఃఖం అనిపించిన వాళ్ళు చూశారు మీరు, మీకు నిద్రలో ఎప్పుడైనా దుఃఖం ఉందా మీకు? అసలు మీరు గాఢ నిద్రలో ఉండగా నిద్ర రాకపోతే టాబ్లెట్స్ కూడా మీకు తిన్నారు కదా, స్లీపింగ్ టాబ్లెట్స్, స్లీపింగ్ పిల్స్ అయిన నిద్ర కోసం. ఏ నిద్ర రాకపోతే నష్టం, నిద్రలో మీకు సుఖం ఉంది, అంటే నిద్ర రాకపోతే బిల్లలు మింగుతున్నారు నిద్ర కోసం. మరి నిద్రలో ఉన్న సుఖం మెలకు రాగానే మీకు పోతాను కదా, జాగ్రత్త అవస్థలోకి పోతాను కదా, ఏం చేత పోతుంది? ఆ సుఖం ఇప్పుడు ఉంది కదా, ఎందుకు పోతుంది? ద్వైత ప్రపంచం కాదు, ద్వైత ప్రపంచం కల్పితం అని ఆచార్యుల వారు చెబుతున్నారు. ఆచార్యుల వారు చెప్పింది నిజమే కాబట్టి ద్వైత ప్రపంచమే మీకు కల్పితం కాబట్టి అందులో దుఃఖం వస్తుంది. లోకమే కానీ నిజమైతే అందులోంచి మనకు దుఃఖం రావడానికి అవకాశం లేదు, సుఖమే రావాలి. నేను ఈ రోజున ఒక్క మాట చెబుతున్నాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మనస్సు చెక్కబడకుండా చూసుకోండి, ఇంకేమక్కర్లేదు. మీ మనస్సు కొంచెం చెక్కబడకుండా చూసుకోండి, మీ మనస్సు కనుక చెక్కబడితే మీకు దారే కనపడదు. మనస్సు ఆ రోజు ఆ నెలకైనా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం మనసు పలచబడదు, పలచబడితే మీకు దారి కనిపిస్తుంది. మనసు కనుక చెక్కగా ఉంటే అది దారే కనపడదు. మీరు అక్కడేం జరుగుతుంది, ఎల్లమ్మ గొడవ, పొల్లమ్మ గొడవ, ఆ ఊరు గొడవ, ఈ ఊరు గొడవ, ఆ దేవుడు గొడవ, ఈ దేవుడు గొడవ, ఆ మతం గొడవ, ఈ మతం గొడవ, ఇలా లోకం మీద రామాయణం కనుక వేసుకుని మిమ్మల్ని మీరు వదిలేసి ఈ లోకం మీద రామాయణం కనుక, ఈ లోకం గొడవ లేదా లోక రామాయణం కనుక వేసుకుంటే, ఆ గొడవలు ఈ గొడవలు కనుక వేసుకుంటే మనసు అలా చెక్కబడిపోతాం. మళ్ళీ ఆ చెక్కబడ అది ఆ మనసు పలచబడాలంటే మళ్ళీ కొన్ని వేలు జన్మలు పడుతుంది. మీరు చెక్క మనస్సు చెక్క ఆ రోజు కాదు, మీ మనసు చెక్కనే ఇలా చూసుకుంటా అంటే మళ్ళీ దాన్ని పవసనగా చేసుకోవాలంటే మనస్సుని కొన్ని వేలు జన్మలు పడుతుంది. భారతం రామాయణం అంటే ఏమి లేదు, ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, న్యాయానికి అన్యాయానికి, నిత్యానికి అనిత్యానికి జరిగిన పోరాటమే రామాయణం. అది జరిగిన పోరాటమే అది మన హృదయంలో జరుగుతుంది. రామాయణం హృదయంలో జరుగుతుంది, భారతం మన హృదయంలో జరుగుతుంది. మనకు మంచి తలంపులు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి, మంచి కోరికలు ఉన్నాయి, చెడ్డ కోరికలు ఉన్నాయి. అయితే ఒకసారి మంచి కోరికలు బలం పెరుగుతా ఉంటుంది, ఒకసారి చెడ్డ కోరికలు బలం పెరుగుతుంది. మనలోని చెడ్డ కోరికలే కౌరవులు, మనలోని మంచి కోరికలే పాండవులు. ఆ కురుక్షేత్రంలో జరిగే యుద్ధం ఇక్కడ రోజు జరుగుతుంది, మనకు ప్రతిరోజు జరుగుతుంది ఇక్కడ యుద్ధం. మీరు కనుక మంచి కోరిక, మీలో ఉన్న మంచి కోరికలు, మీలో ఉన్న చెడ్డ కోరికలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా మీలో ఉన్న మంచి కోరికలకి ప్రాముఖ్యత ఇచ్చి మీరు పోడతా అంటే మీకు భగవంతుడి సహాయం ఉంటుంది. పాండవులకు భగవంతుడి సహాయం ఎలా ఉందో, మీరు మంచి కోరికలు పెంచుకోవడానికి మంచిని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తుంటే మీకు భగవంతుడి సహాయం ఉంటుంది. అంటే మీరు చేసే పని, మీరు మీకు వచ్చే ఆలోచన విషయంలో, మీరు చేసే పని విషయంలో ఇంద్రియ మనస్సు పలచబడాలి, ఇంద్రియాలు పలచబడాలి. మనస్సు పలచబడితేనే కానీ ఇంద్రియాల స్వాధీనంలో భగవంతుడు చెప్పిన మాటలు, ఆచార్య స్వామి చెప్పిన మాటలు ప్రతి అక్షరం అనేది. అందులో ఏది మనం అబద్ధం అనుకుంటున్నప్పుడు మన బుద్ధిలో దోషం. వాళ్ళు ఊహించి చెప్పలేదు, దర్శించి చెప్పారు. వాళ్ళు ఒక ఆచార్య స్వామి వారు చెప్పారంటే వాళ్ళు ఏదో ఊహించి అని చెప్పలేదు. ఇప్పుడు మనం జిన్నూరులో ఉండి జిన్నూరు అనే ఊరు లేదు, అసలు జిన్నూరు అనే ఊరే అబద్ధం అనుకోవటం ఎటువంటిదు, జిన్నూరు అనే ఊరే అబద్ధం అని మనం అడిగే ఎటువంటిది, ఆచార్య వారు చెప్పిన మాటలు అబద్ధం కూడా అటువంటిది అబద్ధం అని అనుకుంటే ఇంకా అది చూసుకుంటున్నారు, అది ఊహించి స్పెక్యులేషన్ కాదు. కాశీ చూసి వచ్చా అనుకుని మాట్లాడచ్చు, మీరు అందరూ కలిసి ఇక్కడ కాశీ అనేది వేదని తీర్మానం చేస్తా అనుకుని నేను కంగారు పడతాను. అయ్యో ఎంతమంది చెబుతున్నారు లేదని ఒకళ్ళు లేదండి అనుకుంటాను. ఇక్కడ నేను చూశాను అదే రమణ స్వామి ఆచార్యం వాళ్ళ ఆత్మని దర్శించారు. ఈ లోకం అంతా ఆత్మ లేదనుకున్న వాళ్ళు ఏం కంగారు పడరు. ఇంకా ఈ లోకం ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఊహించలేదు, ఊహిస్తే కంగారు పడతారు. ఏమో ఇంతమంది చెబుతున్నారు ఒకళ్ళు నిజంగా లేదని వాళ్ళు ఊహించింది కదా, దర్శించారు. దర్శించిన మనం ఋషి అయ్యారు. మన సాధన సాధన ఎందుకంటే ఈ ఫలసపట్టానికి మనం ఏం చేస్తున్నాం, చిక్కబడిలా చేసుకుంటున్నాం. బుద్ధి చిక్కబడినా మనసు చిక్కబడినా నిజం తెలియదు. సత్యం దర్శనం మనం సత్యాన్ని కోరుకుంటున్నాం, కానీ సత్యం కూడా మనల్ని కూడా కోరుకోవాలి. దేవుని మనం కోరుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ మీరు ఈ సటిల్ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. దేవుని మనం అందరం కోరుకుంటున్నాం, కానీ ఆయన తెలియపడాలి. దేవుడు కూడా అనుకోవాలి మనకి తెలియపడాలి, అప్పుడు మనకి. కొంతమంది మేము సాధన చేస్తాం సాధన చేస్తాం అని గర్వం పెంచుకుంటారు. వాళ్ళకి తెలియబడాలని అనుకూడదు. ఇంకేదో వాళ్ళు చేసేది ముప్పవాళ్ళ, వాళ్ళు మామూలుగా వాళ్ళు చేసేది ముప్పవాళ్ళ సాధన అయితే కూడా పావాళ్ళ గర్వం వస్తాం. మీరు చేసిన సాధన మీకే జ్ఞాపకం అనుకోండి. మనసు పలచబడి కొలిది పక్కనకు వస్తారు. మీరు ఇప్పుడు చూడండి, అట్టిపొడి మొగ్గేస్తాం చూడాలని, అట్టిపొడి మొగ్గేస్తే పక్కనకు వస్తారు చూడండి. అలా మన మనసు పక్కనకు రావాలి. మన మనసు పక్కనకు వస్తేనే కానీ ఈశ్వరానుగ్రహం అర్హులం కాదు. ఈశ్వరానుగ్రహం పొందడానికి మన అర్హులం కాదు. ఈశ్వరుడు అంటే అనుగ్రహం. అంటే ద్వైత ప్రపంచం అంతా అబద్ధం కాబట్టి, అసత్యం కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. ఈ ద్వైత ప్రపంచం నిద్దట్లో లేదు కాబట్టి సుఖంగా ఉంది. నిద్దట్లో ఎవరికైనా చావు కూడా ఏమైనా ఉందా? చచ్చిపోయిన తర్వాత ఏమవుతామన్న సమస్య ఇప్పుడు ఆలోచిస్తాం, కానీ నిద్దట్లో ఉందా మనకి? మరణించిన తర్వాత ఏమవుతామన్న ప్రశ్న ఇప్పుడు జాగ్రత్త అవస్థ వస్తాను, కానీ నిద్దట్లో వస్తాను, నిద్దట్లో రావాలి. మనిషి దుర్మార్గుడు అవునండి, సన్మార్గుడు అవునండి. మరణించిన వెంటనే మటుకి కొంతకాలం వాడికి నిద్దట్లో ఉన్నట్టు ఉంటాడు. వీడు మంచివాడు అంటున్నాం అంటే ఇది మనసులో లేదు, వీడు చెడ్డవాడు అంటున్నాం అది మనసులో లేదు. వీటితో ఆత్మకి ఇచ్చాం మనం. మీరు ఆత్మను విడిచిపెట్టి సత్యాన్ని విడిచిపెట్టి దేన్ని సాధించినా, దేన్ని తెలుసుకున్నా, దేన్ని పొందినా, దేన్ని అటైన్ చేసినా, అది ఎడ్యుకేషన్ అవన డబ్బు అవన, అది విజ్ఞానం అంటే డబ్బు ఏదైనా, దేన్ని పొందిన ఆత్మ తప్పించి మీరు దేన్ని పొందిన, లేదా కీర్తవనండి ఈ లోకానికి సంబంధించింది ఏది పొందినా సరే స్వప్నంతో సమయం, అది మీకు బాగా హృదయానికి నాడితేనే కానీ మీ మనసు ఆత్మ అయిపోతారు. మీరు దేన్ని ఎట్టేం చేయండి, దేన్ని ఎట్టేం చేసినా సరే, ఫేమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనీ కానీ, దేన్నైనా సరే, దేన్ని ఎట్టేది, ఏ పోస్ట్ కానీ, ఏదైనా సరే ఎట్టేం చేయండి. ఏది ఎట్టేం చేసినా సరే అది డ్రీమ్తో సమానం. ఏంటంటే డ్రీమ్తో సమానం, అది నిజం కాదు. కానీ చదివే నిజం అనుకోండి, చదువుకున్నాడు ప్రతి వాడికి శాంతి ఉండదు. మీరు బాగా అర్థం చేసుకునే విషయం, మీరు చదివే కనుక నిజమైతే, ఇప్పుడు మనం చదువుకునే చదువులే కనుక నిజమైతే చదువుకున్నాడు ప్రతివాడికి శాంతిగా ఉండాలి. డబ్బే కనుక నిజమైతే డబ్బునాడు ప్రతివాడికి శాంతిగా ఉండాలి. కీర్తే కనుక నిజమైతే కీర్తి ఉన్నాడు ప్రతివాడు శాంతిగా ఉండాలి. మన మొరార్జీ దేశాయ్ గారు మన మాజీ ప్రధానమంత్రి, కోడలకి వాడు కొన్ని కోట్లు ఉంది డబ్బు, వాడి తండ్రికి కొన్ని కోట్లు ఉంది. మన మేడ నుంచి చూసి చచ్చిపోయింది. మాంగారేమో దేశ నాయకుడు, తండ్రి కోటి ఇస్తాడు, మేడం నుంచి చురుగు చచ్చిపోయింది. ఏం హృదయంలో ఏం భారం ఉందో? ఇంకేత ఈ మాంగారు సుఖాన్ని ఇవ్వలేపోయాడు, తండ్రి సుఖాన్ని ఇవ్వలేపోయాడు, కోట్లాది రూపాయల సుఖాన్ని ఇవ్వలేదు. ఇంకేత వాళ్ళకేదో, వాళ్ళకి ఇంకోళ్ళకి ఏదో చిన్న చిన్న దావాలు జరుగుతున్నాయి. అది చిన్న, చాలా చిన్నది. వాళ్ళకున్న డబ్బులే ఇది, రూపాయలు 100 రూపాయలు పైసి ఇటు ఉండదు, వాళ్ళకున్న ఆస్తులు ఇటు ఉండదు. ఆ దావాలు వాళ్ళు ఓడిపోయారు వార్త వచ్చింది, వినపడింది, అప్సెట్ అయింది సడన్ గా, మైండ్ అప్సెట్ అయింది. మేడం నుంచి చురుకుని చచ్చిపోయింది. ఇక్కడ మీరు గ్రహించవలసింది, వాళ్ళకున్న పలుగోళ్ళు, వాళ్ళకున్న ధనాలు ఇవి మనసుని ఎందుకు నిగ్రహించలేకపోయినది? నిజమైతే నాకు చదువు ఉందండి, నా చదువు నా మనసు నిగ్రహించడానికి ఎందుకు సహాయం చేయటం లేదు? నా ధనం నా మనసు నిగ్రహించుకోవడానికి ఎందుకు సహాయం చేయటం లేదు? నాకున్న కీర్తి నా మనసుని నిగ్రహించడానికి సహాయం చేస్తున్నా, లేదా నా మనసుని చిక్కబట్టడానికి సహాయం చేస్తున్నా నా కీర్తి? ఇవన్నీ బరువులండి, కీర్తి కూడా బరువే. రమణస్వామి చెప్పారు, నేను చాలా కాలం మౌనంగా ఉన్నాను అనుకున్నారు, మౌనస్వామి అని ఎవడన్నా పలకరించి చచ్చేనా అన్నారు. ఎవరితో మాట్లాడకుండా పిచ్చోడికి నన్ను వదిలేశారు. నేను మౌనం వ్రతం చేయలేదు, 30 రోజులు మౌనంగా ఉందాం, 40 రోజులు మౌనంగా ఉందాం, 2 నెలలు మౌనంగా ఉన్నాం, ఇప్పుడు వ్రతం అలా పెట్టుకోలేదు నేను, ఇంతకాలం మౌనంగా ఉందాని. అది లక్ష్యవారం ఏంటి, ఆదివారం ఏంటి తెలియనోడికి, నాకు మౌనం ఏంటి, వ్రతం ఏంటి, నాకు అసలు రోజులే తెలియటం లేదు. నాకు అమావాస్యకి పోవడానికి తేడా తెలియకుండా నేను ఏడుస్తాంటే, నాకు ఈ వ్రతానికి సత్య అనేది దీపావళి అని తెలియకుండా నేను ఏడుస్తాంటే, అసలు ఎవడో వారికి పిచ్చెక్కిందని ఎవడో నాకు మాట్లాడలేదు, నేను ఎవరిని పలకరించలేదు అన్నాడు. అదృష్టం ఎవడో పలకరించలేదు, ఎవడో పలకరించలేదు కాబట్టి నేను మాట్లాడలేదన్నాను. అందరూ అనుకున్నారు మౌనస్వామి, ఇంకొంతకాలం మౌనస్వామి పేరు రమణస్వామి.
కొంతమంది చాలా కాలం మౌన స్వామి ఏమన్నా స్వామి మీరు ఎంతకాలం మౌనంగా ఉన్నారంటే నేను ఎప్పుడు మౌనంగా ఉంటే కదా ఎవడో పలకరించలేదని మాట్లాడేదన్నాడు. టాటా అగ్రిమెంట్లా తొందరగా అబద్ధం అంటుకుంటుంది కానీ నిజం అంటుకోదు. నిజం చాలా స్లోగా వెళ్ళదు, స్లో అండ్ స్టడీ వినిస్తారు. నిజం ఎప్పుడు స్టడీగా నడుస్తుంది, నెమ్మదిగా నడుస్తుంది. అబద్ధం తాటాకి మంటలాగా ఉంటుంది. మీరన్నీ కొత్త కొత్తవి కొనుక్కుంటారు కదా, గుడ్డలు అవి కొత్తవి కొనుక్కుంటారు, గాజులు కొత్తవి కొనుక్కుంటారు, ఇంకా బజార్లో అనేక వస్తువులు కొత్త వస్తువులు కొనుక్కోవాలంటుంది. అలా ఆత్మ కొత్తది ఎప్పుడు ఉండేదాన్ని కొత్త ఏంటి, అసలు ఎప్పుడు ఉండేదాన్ని కొత్త కొత్త ఏంటి, అది కొత్త అయితే నిజం కాదనమాట. ఆత్మే కనుక కొత్త అయితే నిజం కాదు. అది ఎప్పుడు ఉంది మనలోని, అది కొత్త ఏంటి అసలు, మనకి తెలియనప్పుడు ఉంది, తెలుసున్నప్పుడు ఉంది. అయితే అది తెలియనప్పుడు, అది మనలో ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే, మనకి తెలియనప్పుడు కూడా అది ఎక్కడ ఉంది. అదే కొత్త అనుకోకుండా మీకు తెలిసినప్పుడు అది కొత్తగా అనిపించిన అది కొత్త కాదు, అది కొత్త అయితే నిజం కాదు. మీకు తెలిసినప్పుడు అనిపిస్తుంది ఇన్ని జన్మల నుంచి మనకు కూడా ఉంది, ఇంతవరకు మనకు అది తెలియలేదు. తగి దేహం ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, దేహం పోయినప్పుడు ఎలా ఉంటుంది ఆత్మ. దేహం ఉండటానికి దేహం ఊడిపోవడానికి ఏమీ సంబంధం లేదు. దేహం ఉండొచ్చు ఊడిపోవచ్చు, అది జ్ఞాని యొక్క జ్ఞాని ప్రభావం మీద ఏమి ఉండదు అని ఆత్మ అన్నాడు. అసలు ఆత్మకి దేహానికి అనుమాత్రం కూడా సంబంధం లేదని చెప్పారు భగవాన్. ఆత్మకి దేహానికి అనుమాత్రం కూడా సంబంధం లేదని చెప్పారు. అయితే మనం చేసిన అంటే మనం చేసిన జన్మాంతరంలో మనం చేసిన కర్మను బట్టి అంటే పనిని బట్టి ఈ దేహం నల్ల దేహం రావచ్చు, ఎర్రదేహం రావచ్చు, తెల్లదేహం రావచ్చు, లావు దేహం రావచ్చు, సన్నదేహం రావచ్చు. కొంతమంది దేహాలు ఆరోగ్యంగా ఉండొచ్చు, కొంతమంది దేహాలు ఇప్పుడు అనారోగ్యంగా ఉండి వందేళ్ళు బతుకున్నాడు ఉన్నారు. కొంతమంది ఇప్పుడు అనారోగ్యంగా ఉంటారు, వందేళ్ళు బతుకుతారు. కొంతమంది కొంతమంది ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంటారు, ఇప్పుడు సడన్గా రోగం వస్తుంది, 50 ఏళ్ళు 40 ఏళ్ళు చచ్చిపోయేలా ఉంటారు. దీనికి కారణం ఏంటి, జన్మాంతరం ఆ కర్మ ఎక్కపడుతుంది. ఏదైనా అవద్దు, కొంతమంది పురుషులుగా పుట్టొచ్చు, కొంతమంది స్త్రీలుగా పుట్టొచ్చు. మీరు ప్రతిరోజు చూసుకోవాల్సింది ఏంటంటే, సాయంత్రం పడుకునేటప్పుడు మీరు పడుకునేటప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మీ ఇష్టపై ఎవరైతే ప్రార్థన చేసుకోండి, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. సాయంత్రం పడుకున్న మీరు పగల ఒకవేళ ఏదైనా పని తొందరలో ఉన్నా, సాయంత్రం పడుకునేటప్పటికి 5 నిమిషాలు ప్రార్థన చేసుకోకుండా మడిచి నిద్రపోకండి. ఏ రోజు కారోజు మన మనసు పలచబడుతుందో చిక్కబడుతుందో, మన మనసు తేటగా ఉంటుందో మురుగ్గా ఉంటుందో అని మీలో మీరు ఎవరు పైకి చెప్పొద్దు, మీలో మీరు విమర్శ చేసుకోండి. కానీ సాయంత్రం మటుకు ఏమి మీ మీ ఇష్టదైవం భగవంతుడు మీకు ఎవరి ఇష్టం అయితే వాళ్ళు వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా మటు పడుకోక. ఇంచేతండి ఇందులో రహస్యం ఉంది. దీని ప్రభావం రాత్రి తెల్లవాళ్ళు మీరు 6 గంటలు పడుకున్నారు, 6 గంటలు పనిచేస్తారు. మీకు కష్టం లేదు, మీరు ఒక 5 నిమిషాలు కష్టపడితే సాయంత్రం పడుకుని మంచం ఎక్కి ముందు మీరు 5 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటే నిద్రట్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. 6 గంటలు మీ సేవ మీకు సాధన కలిసి వస్తుంది. లాటరీ టికెట్ తగిలినట్టు ఉంటున్నమాట. హ్యాబిట్ చేసుకోవాలి. మీరు అలవాటుకి పొద్దున్న కాఫీ ఎలా తాగుతున్నారో సాయంత్రం పడుకునేప్పుడు ప్రార్థన అలా యాబిట్ చేసుకోవాలి. పొద్దున్న మీకు ఏం జ్ఞాపకం వస్తుంది, కాఫీ జ్ఞాపకం వస్తుంది. కొన్ని స్మృతి ఆర్కె నారాయణ మన ఇంగ్లీష్ రైటర్ ఒక ఉన్నాడు, ఆర్కె నారాయణ. ఈ మధ్య ఇందిరాగాంధీ చచ్చిపోగానే నాకు కాఫీ జ్ఞాపకం వచ్చిందండి ఆర్కె నారాయణ. ఇందిరాగాంధీ చచ్చిపోయిందని వార్త రాగానే రేడియోలో చెప్పగానే నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే ఆర్కె నారాయణ కాఫీ జ్ఞాపకం వచ్చిందాడు. ఇదేంటి ఇందిరాగాంధీ కాఫీకి సంబంధం ఏంటని అడిగారు స్నేహితుడు ఆర్కె నారాయణ. అతను కూడా ఇంగ్లీష్ ఫేమస్ రైటర్. అతను జవహర్లాల్ నెహ్రూ బతికుండగా ఒకసారి నెహ్రూని చూడటానికి వాళ్ళు ఇంటికి వెళ్ళాడు ఆర్కె నారాయణ. సరిగ్గా అతను పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాడు, ప్రయాణం అయినాడు, కారు సిద్ధంగా ఉండి వెళ్తున్నాడు. అంతలో ఆర్కె నారాయణ, సారీ మిస్టర్ నారాయణ, ఐ హావ్ టు గో అన్నాడు నెహ్రూ. నారాయణ నువ్వు ఇప్పుడు వచ్చావు, నేను టైం పార్లమెంట్కి వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది. ఐఎమ్ సారీ మిస్టర్ నారాయణ, ఐ హావ్ టు గో. నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. తీరా నేను వెళ్ళిపోయాడు, కారు ఎక్కి ముందు నువ్వు వచ్చావు, ఎలాగ మరి నేను వెళ్ళిపోవాలి. ఐ హావ్ టు గో. వెళ్ళితేరా, వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, వెళ్ళిపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. నువ్వేమనుకో. మరి వాడు అప్పుడు వచ్చాడు మిస్టర్ నారాయణ, ఇందిరా అని కేకేశాడు కూతురు. ఈజ్ మిస్టర్ నారాయణ, ఈజ్ అన్ ఇంగ్లీష్ రైటర్. కూతురుని కేకేశాడు ఇందిరా అని కేకేశాడు. ఇతను నారాయణ, ఇతని పేరు ఆర్కె నారాయణ. ఇతను మైసూరు వాడు, నన్ను చూడటానికి వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి గౌరవంగా ఉన్నది కదా. ఇతని తోడుకు అని చెప్పి కూర్చుని మాట్లాడు, నేను వెళ్ళిపోతున్నాను ఇందిరా అన్నాడు. అప్పుడు వాడు ప్రధానమంత్రి పదవి లేదు. సరే అతను వెళ్ళిపోయాడని ఎగురు, అతను ఎగురు ఊరికి చెప్పి వెళ్ళిపోయాడు కూతురుతోడు. అప్పుడు ఏ పళ్ళు తెచ్చి పళ్ళు తినక బెస్ట్ కాఫీ తెచ్చిచ్చినారు. ఆ కాఫీ రుచి జీవితం పొడుగు అంటే ఆవిడ కాఫీ చేయలేదు, ఇంట్లో ఎవరో కుక్ చేసి చేయించారు. ఆ కాఫీ ఆవిడ చేతితో తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట. ఆ కాఫీ ఎంత చాలా టేస్ట్గా ఉండదు. నాలుగు విడిచిపెట్టి ఇప్పుడు కూడా నాలుగు విడిచిపెట్టాలి వచ్చి నాకు. అంటే ఇందిరాగాంధీ చచ్చిపోయిందంటే నాకు జ్ఞాపకం వచ్చిందని కాఫీ అన్నారు. అది వాసన కింద పడిపోయి, అది వాసన కాఫీ తాగడం ఎప్పుడైపోయింది, ఎప్పుడో నెహ్రూ గారు బతుకుండకి కూడా కాఫీ తాగడం అయిపోయింది, జీర్ణం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ వాసన ఉండిపోయింది. అది ఇందిరాగాంధీ మనకు చాలా రుచికరమైన కాఫీ ఇచ్చింది అని ఇక్కడ వాసన ఉంది. కృతిమహోదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం వరం కర్మ తజ్జడం కృతిమహోదో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. నీకు భోగం అనిపిస్తానికి అనిపిస్తాను, భోగ జీవితం అనిపిస్తా, ఇంద్రియాలతో భోగాలు అనిపించగా 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 అనిపించగా, ఇంద్రియాలతో అనిపించే భోగాలు ఎటువంటి అంటే ఇసుకలో పోసిన నూనె అంటిది అన్నారు. ఇసుకలో పోసిన మంచి నూనెకో లేదా కొబ్బరి నూనెకి ఎటువంటి గచ్చాడుతుందో మన ఇంద్రియాలతో అనిపించే భోగాలకు పర్యవసం అదన్నారు. కృతిమహోదో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. నువ్వు మంచి భోగ జీవితం అనిపించవచ్చు, గొప్ప గొప్ప ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని కూడా మళ్ళీ అనిపిస్తావు, పుణ్యం చేస్తావు, ఫలితం వస్తుంది అనిపిస్తావు. కొన్ని పాపం చేయటం లేదు, పుణ్యానికి నేను కర్తనని కనుక మీరు చేస్తుంటే పుణ్యం చేస్తావు, ఫలితం వస్తుంది అనిపిస్తావు. అనుభవం ఏం చేస్తున్నట్టు నీకు, నీకు అనుభవం, నువ్వు పొందిన అనుభవం నీకేం చేస్తుందంటే మళ్ళీ ఆ వస్తువుని సంపాదించాలని మనసు పురికల్పుతుంది, కానీ నిజం వైపుకు నీ మనసు నిన్ను తీసుకెళ్ళదు, భోగ జీవితం యొక్క రిజల్ట్ అదని భగవాన్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఆఖరి నా ఇందిరాగాంధీ ఇచ్చిన కాఫీ లాంటి కాఫీ మళ్ళీ ఎక్కడ దొరుకుతున్నా అని జ్ఞాపకం వస్తుంది కదా ఆఖరినారాయణకి, ఆత్మను తెలుసుకుందామని వెళ్తాడు కదా. అంటే రస ఒకసారి ఆ భోగ జీవితం అటువంటిది. కృతిమహోదో సమహాసముద్రం, ఆ సంసార ఆ సముద్రంలో పడ్డ మనిషిని లాగలేడు అసలు, అవతల ఉద్దే కనపడదు వాడికి భోగ జీవితంలో పడ్డవాడు. ఏమన్నా స్వామి మరి మీరు ముష్టది ఎత్తుకున్నారు కదా సిగ్గే లేదా అని ఎవరు అడిగారు, ఇటువంటి ప్రశ్న రంగని అడుగుతాడు. ఏమని అడిగారంటే మీరు భిక్ష చేసుకున్నారు కదా తిరువన్నమలలో, అది మీకు ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతా అంటే అన్న అడుగుతా అంటే సిగ్గే లేదంటే నాకు చక్రవర్తిలాగా అనిపించింది, నాకు సిగ్గే లేదు సరి కదా ఒక మహాచక్రవర్తిలాగా నాకు అనిపించింది. సిగ్గు ఎవరికి అహంకారానికి సిగ్గు, కోపం ఎవరికి అహంకారానికి, గర్వం ఎవరికి అహంకారానికి, పొగరబొత్తం ఎవరికి అహంకారానికి, అహంకారం ఏనాడు కూరుకుపోయింది అని పాతాల లోకం. పొంగు అహంకారానికే, కుంగు అహంకారానికి, హెచ్చు తగ్గులను అహంకారానికి అని ఆత్మ. అంటే భోగ జీవితం ఎటువంటిది, భోగ జీవితం మనం చేసుకున్న పుణ్యం వల్ల మనకు భోగ జీవితం వచ్చినప్పటికీ ఈ భోగ జీవితం ఏ వస్తువులలో మనం భోగం ఇస్తున్నామో ఆ వస్తువుని మనం సంపాదించాలని మనసు పురుకొల్పుతుంది, కానీ భవిష్యత్తు జన్మల్లో కూడా నిజం తెలుసుకోవడానికి మనసు ప్రయత్నం చేయలేదు. పతన కారణం ఫలం అశాశ్వతం, ఫలితం అశాశ్వతమే కాదు, కొన్ని ఫలితం పోతే పోయింది కొంతకాలం అనిపించాడు, కొన్ని ఫలితం అయిపోయిన ఖర్చు అయిపోయిన పర్లేదు. గతి నిరోధకం, గతి అంటే మోక్షం, అంటే నీ మోక్షం వైపుకి వెళ్లకుండా భోగ జీవితం చేస్తావు. నువ్వు చేసుకున్న పుణ్యం ఖర్చు అయిపోతే పర్లేదు అంటున్నారు భగవాన్, ఖర్చు అయిపోయి ఏం చేస్తున్నారా మళ్ళీ అదే పుణ్యం అదే భోగం అనిపించడం కోసం మనసు పురుకొలుపుతుంది, కానీ నిజాన్ని తెలుసుకోవడానికి మనసు ప్రయత్నం చేయనివ్వదు. భోగం మిమ్మల్ని ఎవరు పలకరించలేదనుకోండి మీకు భయం వేస్తుంది కదా, మనల్ని ఎవరు పలకరించలేదు, మిమ్మల్ని ఎవరు పలకరించాలనుకోండి, మీతో ఎవరో స్నేహాలు చేయాలనుకోండి మీకు భయం వేస్తుంది, మనల్ని ఎవరు పలకరించాలి మీరు అదృష్టం ఉంటుంది అనుకోండి, ఎవరు మిమ్మల్ని పలకరించకపోతే మీరు అదృష్టం అనుకోండి, ఏకాంతం సాధన చేసుకో. అలా మాట్లాడటానికి ఏముంది, మాటలు ఏం మాట్లాడతారండి, ఏముంది మాట్లాడటం, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ పాటలు లేవు, ఎక్కడ తలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ ఆలోచనలు లేవు, ఎక్కడ ఆదర్శాలు లేవు, అక్కడక్కడ ఆత్మ. అక్కడ మాటలు వెళ్ళలేవు, పాటలు వెళ్ళలేవు, కబుర్లు కాకరకాయలు అక్కడికి వెళ్ళలేవు, ఎక్కడ ప్రకృతి లేదు అక్కడ ఉంట ఆత్మ, ఎక్కడ భయం లేదు, ఎక్కడ కామం లేదు, ఎక్కడ క్రోధం లేదు, ఎక్కడ ఇష్టం లేదు, ఎక్కడ అయిష్టం లేదు, ఎక్కడ దుఃఖం లేదు అక్కడ ఉంట ఆత్మ, ఎక్కడ చీకటి లేదు, ఎక్కడ పగల లేదు అక్కడ ఆత్మ ఉంట, ఎక్కడ జన్మ లేదు, ఎక్కడ పునర్జన్మ లేదు, ఎక్కడ లోకం లేదు, ఎక్కడ దేహం లేదు అక్కడ ఉంట ఆత్మ. త్యాగరాజు గారు అన్నమాట చెప్పారు, త్యాగరాజు స్వామి, తను తాను కాదని తెలిసి నువ్వు అడిగే తపస్సుతో పని ఏమో అండి, ఈ తను ఈ శరీరం తాను కాదని వాడికి అర్థమవుతాడు ఇంకా తపస్సు చేయవలసిన అవసరం లేదని చెప్పాడు చాగరాజు. తను తాను కాదని తెలిసిన వాడికి నీ జపమేలా తపమేలా, వాడు దేనికోసం జపం చేయాలి, దేనికోసం తపస్సు చేయాలి, తనువు తాను కాదని తెలిసిన వాడికి అంటే ఈ శరీరం, చాగరాజు చెప్పిన మాటది, తనువు తాను కాదని తెలిసిన వాడికి అంటే ఈ శరీరం తాను కాదని అర్థమైనప్పుడు వాడు చేయవలసిన జపమే ఉంది, తపమే ఉంది, వాడికి జపమేలా తపమేలా. ఓ రామ, తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేలా తపమేలా, ఈ దేహాత్మ బుద్ధి పోగొట్టుకోవడం కోసం ఈ జపము తపస్సు పూజలు పునస్కరణలు అయింది, మన దేహమే ఆత్మ అనుకుంటున్నాం, అంటే ఈ బుద్ధి పోగొట్టుకోవడం కోసం ఈ జపము తపము. దేహమే ఆత్మ అనుకుంటున్నప్పుడు దేహమే ఆత్మ అనుకుంటున్నాం కాబట్టి దేహం పుట్టినప్పుడు మనం పుట్టామనుకుంటున్నాం, దేహం పెరిగినప్పుడు పెరిగామనుకుంటున్నాం, దేహం మరణించినప్పుడు మరణించినారు. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇది శాశ్వతంగా ఉండదనుకోండి, అది మంత్రం, అప్పుడు మీకు తేలిక. సుఖం వచ్చిందనుకోండి, ఈ సుఖం కూడా ఎప్పుడు ఉండి సుఖం కాదు, మధ్యలో ఏదో వచ్చిందనుకోండి మీకు పొగరబొత్తనం పుట్టదు. సుఖం వస్తే ఇది నిజం కాదు, ఇది శాశ్వతంగా ఉండదనుకోండి, ఇది నిత్యం కాదనుకోండి, ఇది మంత్రం. ఈ మంత్రాలే. మీకు పొగడబోతున్నా కాదు, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇది నిత్యం కాదు అనుకోండి, మనస్సు కిందకు జారి. స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, ఎవరికైనా దానం చేస్తుంటే నువ్వు దానం చేసినందుకు గర్వపడకు. నువ్వు ఇవ్వటానికి వాడు నీకు అవకాశం కల్పిస్తున్నాడు, వాడు పుచ్చుకుంటేనే కదా నువ్వు ఇవ్వటం, వాడు పుచ్చుకోవద్దు, నువ్వు ఎవరికి ఇస్తావు. అవకాశం కల్పించినందుకు సంతోషించాను. మీరు ఎవరికైనా దానం చేస్తున్నారు, వాడు పుచ్చుకుంటే కదా మీరు ఇచ్చేది, వాడు పుచ్చుకోవద్దు మీరు ఎవరికి ఇస్తారు. రాముడు శ్రీరామచంద్ర దర్శన కుమారు రాముడు రాజ్యంలో ఇచ్చేవాళ్ళకైనా పుచ్చుకున్నవాళ్ళు ఉండేరు కదా, ఇచ్చేవాళ్ళు ఉండేవారు కానీ పుచ్చుకునే వాళ్ళు అసలు ఉండేవారు కదా రామరాజ్యం. వివేకానంద ఏం చెప్పాడంటే, ఇది కలిరాజ్యంలో నువ్వు ఎవరికైనా దానం ఇస్తున్నావు, నువ్వు గర్వం తెచ్చుకోకు, వాడు పుచ్చుకుంటే నువ్వు ఇస్తాను, వాడు పుచ్చుకోవడానికి నువ్వు ఇచ్చింది లేదు కదా, అంటే నీకు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నందుకు సంతోషించు, గర్వపడకండి. వాడు కృతజ్ఞతతో ఇచ్చి ఎవరికైతే నువ్వు ఇస్తున్నావో అది నువ్వు కంటే తక్కువ అనుకో, వాడు కృతజ్ఞతలే ఉండు, ఏం చేతి నువ్వు ఇచ్చి పుచ్చుకుంటున్నాడు కాబట్టి, వాడు పుచ్చుకోకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు. దానంలో కూడా సాత్విక దానం వల్ల వినయం వస్తుంది, మనస్సు బాగుపడుతుంది, గర్వంతో అహంకారంతో చేసి దానం వల్ల మనసు చెక్కబడుతుంది, మరి ఇంకా అజ్ఞానంలో కూరుకుపోతారు. దానం ఏమంటే అది దానం ఇది దానమే, తేడా ఉంది, మనసులో ఉద్దేశంలో తేడా ఉంది కదా. గర్వంతో కనుక చేస్తే, వేరు ప్రఖ్యాతలకు చేస్తే పొగరబోత్సవం వచ్చి అది కూరుకుపోతారు. కానీ మన ఉపనిషత్తు ఋషులు వాళ్ళు రాసిన గ్రంథాలకు నా పేర్లు కూడా రాసుకోలేదండి, ఎంతోమంది మహాత్ములు చూడండి, వాళ్ళు గ్రంథాలు రాసి చివరి వాళ్ళ పేరు కూడా రాసుకోలేదు. మన పేరెందుకు, మనకు విషయం ప్రధానం కానీ ఎవరు రాస్తే ఉందని పేరు కూడా రాసుకోలేదు. అది జ్ఞానం. ఏ ఒక్కరు కుక్క ఇప్పుడు మిమ్మల్ని తరుగుకు వస్తుందనుకోండి, వెనక్కి తిరిగి నెమ్మది ప్రశాంతి దాని కళలో వచ్చాడు, కుక్క ఆగిపోతుంది. లోకం కూడా కుక్కలాంటిది, మనం భయపడుతుంటే తరుగుకు వస్తుంది, ఎదురు నిలబడితే వెనక్కి వెళ్ళిపోవచ్చు. లోకానికి మనం భయపడుతున్నాం అనుకున్న లోకం మనం తరుగుకు వస్తుంది, మనం భయపడకుండా ఎదురు నించుంటాం అనుకున్న లోకానికి మనం చూసి పక్క తప్పుకుంటాం. మీరు భయపడేది భయపడతారు, మీరు ధైర్యంగా ఉంటే మీ జోలికి ఎవడు రాడు, మిమ్మల్ని ఎవడ భయపడ్డ మిమ్మల్ని చూసి జోడిస్తారు, కానీ మీరు ఏం మిమ్మల్ని ఎవడ భయపడరు. కానీ మీరు కొంచెం భయపడుతున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ భయపెట్టేస్తారు. మేము మీరు కుక్క తరుగుకు వస్తారనుకోండి, కంగారు పడి ఇంకెక్కువ పరిగెడతారు, అది ఇంకెక్కువ పరిగెడతారు. లోకం యొక్క తీరది, లోకం యొక్క పోకడ. భారతదేశంలో ధనవంతులు అందరూ ఎటువంటి పడిన చెప్పండి వివేకానంద, నీరు లేదు అయ్యే బాబు మాకు నీ తవ్వి పెట్టినట్టు అక్కడ ఎవరు నీ తవ్వరంట, గంగానది పక్కన కాశీలో తవ్వుతారంట. గంగానది పక్కన నియ్యించుకుని గంగానది నీళ్ళందరూ తాగుతుంటండి. భారతదేశంలో ధనవంతులు అటువంటి వాళ్ళు నరేంద్రుడు చెప్పారు, నీళ్ళు లేని చోట నీళ్ళు తగితే మంచిదే, గంగానది పక్కన పుణ్యం వస్తున్నా గంగానది పక్కన నీళ్ళు నీళ్ళు తగితే మంచిదే. ఇప్పుడు మీరందరూ మోక్షంలో ఉన్నారండి, మీరు మోక్షం కావాలి మోక్షం కావాలని అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఉన్నది మోక్షంలో ఉన్నారు. మోక్షం లేరనుకుని ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు అందరం ప్రయత్నం చేసేది మోక్షం కోసమే కదా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు ఏ మోక్షం కోసం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ మోక్షం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది మీ హృదయంలో. ఇది ఆచార్య వారు చెప్తున్నాడు, ద్వైత ప్రపంచం కల్పితమైన విషయం రాలిపోవాలి ముందు మన మనసులో, అది కల్పితమైన మాట నిర్ధారణ రావాలి. నోటితో చెబుతున్నాం ద్వైత ప్రపంచం కల్పితం, అది అబద్ధం అంటే నిర్ధారణ మన మనసు గట్టిగా పట్టాలి, పట్టి రాలిపోవాలి. రాలిపోతే మోక్షంలో ఉన్నాము. ఇప్పుడు మోక్షంలో లేవనుకోండి, కొత్తగా రాస్తున్నది అంటే ద్వైత ప్రపంచం అడ్డుగా ఉంది. ఇప్పుడు మన మోక్షంలో ఉన్నా అది మన అనుభవంలో రాకుండా మనకు అడ్డు వస్తాం, ఇప్పుడు తెర కింద అడ్డు వస్తుంది, ఆ తెర తొలగించడం మనం చేయవలసింది. మన మోక్షంలో మీరు అందరూ మోక్షంలో ఉన్నారు. మీ పేరు ఎల్లమ్మని పొల్లమ్మని సుబ్బమ్మ అని కాదు, మీ పేరే మోక్షం. కానీ మీలో ఎవరైనా మన మోక్షంలో ఏమి ఇప్పుడు అనుకుంటున్నారు అనుకుని ఎక్కుంటున్నారో చెప్పండి. మనం ఆత్మ విచారణ చేయాలని, లోక విచారణ కాదండి మహాశైలరా. మనం చేయవలసింది ఆత్మ విచారణ, లోక విచారణ కాదు. మనం లోక విచారణ చేస్తాం, లోక విచారణ చేస్తే ఆత్మ విచారణ అనుకుంటున్నాం, ఆత్మలో చేస్తాం, చేసేదేమో లోక విచారణ, కానీ అది ఆత్మ విచారణ అనుకుంటున్నాం మనం. లోక విచారణ చేస్తే ఆత్మ విచారణ అనుకుంటున్నాం, ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది? బొమ్మ వేయాలి, ఏనుగు బొమ్మ వేయాలి అనుకుంటే ఏ కుక్క బొమ్మ కింద వస్తాం. అంటే డ్రాయింగ్ మాస్టర్లు ఏమంటారంటే, బొమ్మ ఏంటో తిరిగితే దగ్గర కింద పేరున రాయండి అంటారు పిల్లలంతా. కొంతమంది కోరికలు నెరవేరకపోతే చాలా బాధపడిపోతారో, ఈశ్వరు అనుగ్రహం లేదేమో మనకు అనుకుంటారు. కోరికలు మీకు నెరవేరితే ఉంది, నెరవేరకపోతే ఉండదు. మీరు కోరికలు నెరవేరాలంటే మొన్న ఆదివారం చెప్పాను కదా చదువుకోమని, ఏదండి చదువుకోమని చెప్పాను.
ఇప్పుడు తత్వం చెబుతున్నాను మీకు, అది నిజమే. అదంతా నిజం. ఇప్పుడు అది చదివారని రమణ చెప్పారని చదివారని కొన్ని కోరిక నెరవేరింది అనుకుని నెరవేరితే ఏమో, నెరవేరకపోతే ఆ మాట నిజమే, నెరవేరుతుంది. అది అబద్ధమే, నెరవేరినా అబద్ధమే. కానీ మీరు గాఢ నిద్రలో ఉండగా మీరు ప్రేమిస్తున్న మనుషులు కానీ, మీరు ప్రేమిస్తున్న వస్తువులు కానీ, మీ దేవుడు కానీ, ప్రపంచం కానీ, మీ శరీరం కానీ, నేను ఎక్కడ తప్పుకునే చెప్పాను. మీ మనసులో ఉన్న దుఃఖం అంతా ఏమైపోయింది మీరు నిద్రలో ఉండగా? మీరు ఎప్పుడు నిష్కామకర్మ చేసి ఉంటే అందులో ఉన్న కష్టం మీకు తెలుస్తుంది. సేవ కాదు, పూజ చేయాలి. మీరు ఎవరికైనా ఉపకారం చేస్తే సేవ అనుకోకుండా పూజ అనుకోండి, అలా అయితే మీరు బాగుపడతారు. ఎవడన్నా ఒక దరిద్రుడికి మీరు అన్నం పెట్టారనుకోండి, వాడికి ఉపకారం చేస్తున్నాం సేవ చేస్తున్నాం అనుకోకండి, వాడికి అన్నం పెట్టి వాడిని పూజ చేస్తాం అనుకోండి. దేవుడి దగ్గర పూజ పెడుతున్నాం అనుకోని ఉపకారం చేస్తాం అనుకుంటున్నారా? ఏ తలంపులు అయితే మిమ్మల్ని సరే బలి, మీలో మీ హృదయంలో ఏ తలంపులు అయితే బలీయంగా ఉన్నాయి చూసుకోండి. ముందు చూసుకోవట్లేదు, బలం ఎంత ఉందో చూసుకోండి. మీరు అంచనా వేసుకుని అంచనా కట్టుకున్నట్లు బలం ఎంత ఉందో అట్లా బలం తగ్గించుకుంటూ రండి. ఎందుకంటే మించిన సాధనలు అంటే అది పడిపోతే ఏమిటి, అట్లా ఉందా? అది ఎంతో కొంత బలం ఉంది మీ తలంపుకి. ఆ బలమైన తలంపు మీకు సుఖం రానివ్వటం లేదు, శాంతి రానివ్వటం లేదు. ఆ బలాన్ని ఆ రోజుకు ఆ రోజు ఆ రోజుకు ఆ రోజు ఆ రోజుకు ఆ రోజు ఆ సంవత్సరం ఆ సంవత్సరం మీ వాసన యొక్క బలాన్ని తగ్గించుకుంటూ వస్తే అది పలచబడిపోయి రాలిపోతుంది, రాలిపోయి వాడిపోతుంది, వాడిపోయి మాడిపోతుంది. నిజమైన భక్తుడే జీవన్ముక్తుడు, నిజమైన భక్తుడే గుణాతీతుడు. భక్తుడు భక్తుడు అంటే ఏమి లేదు, నిరంతరం ఎవడైతే తన మనస్సును భగవంతుడి మీద పుట్టించుతున్నాడో వాడే భక్తుడు. మిమ్మల్ని ఎవరో తరువుకి రావటం లేదు, మీరేం కంగారు పడకండి. మీ హృదయంలో ఏముందో పరిశీలన చూసుకోండి, పరిశీలించండి, పరిశోధించండి, సెర్చ్ అండ్ రీసెర్చ్. అయితే ఈ సంస్కారం ఎప్పుడొచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ జన్మలో ఈ దోషం ప్రారంభమైంది, ఈ లెక్కలు వద్దన్నాడు గౌతమ బుద్ధుడు. మీ కాళ్ళలో ముళ్ళు ఇరిగితే ఆ ముళ్ళు తీసేయడానికి ప్రయత్నం చేయండి, ముళ్ళు పాలకొల్లు ఇరిగిందా అట్టకట్లు ఇరిగిందా లెక్కల్లోకి వెళ్ళొద్దన్నాడు. అది టైం వేస్ట్ అన్నాడు. మీకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ వాసన అయితే మీకు దుఃఖాన్ని తీసుకొస్తుందో ఆ వాసన మూలంతో సహా మీరు పై ఆకులు తెంపేస్తే, రొబ్బలు తెంపేస్తే, పైన కొమ్మలు తెంపేస్తే చాలు, రూట్ ఆఫ్ ఆ రూట్ తో సహా పెకిలించవలసింది. కానీ రూట్ మొదలు వేరు కరెంట్ మీరు బయటకు రాకపోతే ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో మళ్ళీ చిగురిస్తుందని చెప్పారు. అదే మీలో ఉన్న వాంఛను కూడా ఆ రూట్అవుట్ చేయకపోతే, రూట్ ఆఫ్ చేయకపోతే ఆ మొదలు అక్కడ ఉండిపోయి మరి అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు చిగురించి మళ్ళీ ఉజ్జృంభిస్తుందని చెప్పారు. మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఏవైతే బాగా దుఃఖపెడతాయో చూసుకోండి. ముందు ఈ సంస్కారం, సంస్కారం అంటే ఏమి లేదు, వాసన అంటే ఏమి లేదు. మీకున్న మన అలవాటు రిపీట్ చేసుకుంటే వాసన కింద వస్తుంది. మనకు అలవాటు ఉందనుకోండి, మాట వచ్చకే అలవాటు రోజు అలవాటుని చేస్తూ ఉంటాం అనుకోండి, దాన్ని నంబర్ ఆఫ్ టైం చేసేవాడికి ఆ అలవాటే హ్యాబిటే సంస్కారం అవుతుంది. ఆ హ్యాబిట్ రిపీట్ చేస్తే మామూలుగా వాసన అవుతాం. అవి బ్రాట్ అవర్ కింద మళ్ళీ కొత్త శరీరం వచ్చినప్పుడు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు వాసనకు మనం వాసన మనం పోగొట్టుకోలేమనుకోండి, శరీరం మారటం వల్ల వాసన చావు. ఈ వాసన ఉన్న ప్రకారం నిజం తెలియదు. శాస్త్రం శాస్త్రం చదివిన అర్థం, మీరు భగవద్గీత 1000 సార్లు చదవడం అర్థం అవుతుంది. వాసన లోపల వాసన ఉంటుంది. ఇంకా మీరు మీరు అనుకున్నది భగవద్గీతలో కనిపిస్తుంది, కానీ భగవద్గీత ఉన్నది మీ మనసుకు అందరూ లోపల వాసన ఉంటుంది. ఆ వాసన తెలియని అవుతుంది. ఒకసారి భగవాన్ దగ్గరికి వచ్చి ఎవరో ఆ లోకం ఇలా ఉందండి, ఈ లోకం ఇలా ఉంది, ఆ మహాత్మ ఇలా ఉన్నాడు, ఈ మహాత్మ ఏదో చెబుతున్నాడు, ఎవడో చెబుతున్నాడు. ఎదురుగా ఉన్నవాడు ఎవడు, ఎదురుగా ఉన్నా ఉన్నవాడు ఎవడో నీకు తెలియటం లేదు. ఇంకా ఆ లోకం గురించి నీకేం తెలుస్తున్నాడు? అలా కళ్ళకు కనిపించేదే అర్థం కానప్పుడు కళ్ళ కనపడదే అలా అర్థం అవుతుంది. చెవులతోటి విన్నిందే విన్న మాట అర్థం అన్నప్పుడు విన్నది ఎలా అర్థం అవుతుంది? మీ దీపాలు ఉన్నప్పుడే చదువుకోమంటే చదువుకోకపోతే దీపం ఆడిపోయిన తర్వాత చదువుకునేదండి. ఇంకా మనం చదువుకోవాలి, చదువుకోవాలి, చదివేవాడు ఎవడు, ఈ నేర్చుకున్నాడు ఎవడు. స్వరూపమే శివస్వరూపం. శివస్వరూపం అంటే ఏంటి అనుకోకుండా మీరు మంగళస్వరూపం. ఆత్మస్వరూపమే శివస్వరూపం, ఆత్మస్వరూపమే శాంతి స్వరూపం, ఆత్మస్వరూపమే కాంతి స్వరూపం, ఆత్మస్వరూపమే మంగళస్వరూపం. ఆత్మను విడిచిపెట్టి ఏ వస్తువులోంచి మీరు సుఖాన్ని పొందుతున్నప్పటికీ తప్పనిసరిగా దుఃఖం తీసుకొచ్చి తీరుతుంది. ఆత్మసుఖం తప్పించి ప్రాపంచిక సుఖాల్లో, ప్రాపంచిక వస్తువుల్లోంచి కానీ, ప్రాపంచిక పదార్థాల్లోంచి కానీ ఏ సుఖం మీ మనసు అలవాటు పడ్డప్పటికీ అది ఆ వస్తువు ఆ పదార్థం మళ్ళీ మీకు తప్పనిసరిగా దుఃఖం తీసుకొచ్చి తెరుతుంది. ఆచార్యుల వారికి అంటే కల్పితం అంటున్నారు కదా, ఇది కల్పితం మనకు అనిపించినప్పుడు నిజంగా మన హృదయానికి తక్కినప్పుడు మీకు సాధన తోడు పని అని చెప్పండి. ఇది అబద్ధమని మీ హృదయాన్ని తెలితే అసలు మనస్సు మీరు సాధన చేయకుండా చేస్తున్నా బహిర్ముఖం. బహిర్ముఖం అవుతుంటే కదా సాధన చేయటం, అది మనస్సు బహిర్ముఖం అవమంట అవుతుంది. అదే భగవంతుడు చెప్పారు ఒకట, నా మనసు నిలకడగా ఉండటం లేదు, నా మనసును ధ్యానం చేయమంటే చేయటం లేదు, నా మనసు కుదురుగా ఉండమంటూ ఉండటం లేదు, నా మనసు కదిలిపోతాను, నా మనసు మెదిలిపోతాను. అప్పుడు భగవాన్ నీ మనసు కదలమని, కదలకుండా ఉంటే కదలకుండా ఉండమని చెబుతున్నాది కదులుతుంది. నా మనసును మెదలమంటే మెదలటం లేదు, కదలమంటే కదలటం లేదు. నా మనసును కదులు అంటున్నాడు ఏంటని, కదలు ఎక్కడ కదులుతున్నాయి? మన మనసు కదులుతుంది కూడా మనకు సాధన చెప్పారు. ఆ భగవాన్ నా మనసును కదులు కదులు అంటున్నాడు, అది మనసుని ఎక్కడ ఎక్కడ కదిలితే కదా మనసు ఏముంది కదలటానికి?
మీరు విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక యోగమే. దానికి మించిన యోగం లేదు. అర్థం చేసుకోవద్దు, మీకు రుచి తెలియదు. మీకు రుచి తెలుస్తానంటే ఎంతోకొంత అర్థం అవుతుంది. భగవాన్ రోజు కూర రుచి చూసేవారు, ఇడ్లీ రుచి చూసేవారు. భగవాన్ చెప్పారండి, మీరు అందరూ కలిసి నాకు నలజీతం ఏర్పాటు చేయండి, రుచి చూస్తున్నాను కదా. అంటే రుచి చూసి చెప్పడానికి కూడా కొంత అర్హత ఉండాలన్నమాట. అర్థం చేసుకోవడం కంటే మించిన యోగం లేని లేదు.
ఇది కష్టమని అనుకోవడంలో కష్టం,
చేస్తే తరిగిపోతుంది. పని మొదలు పెడితే పని తరుగుతుంది, కానీ పని మొదలు పెట్టకుండా పని పని ఎక్కువగా ఉంది, పని ఎక్కువగా ఉంది, పని ఏం తరుగుతుంది, పని తరగదు. పని మొదలు పెట్టడం తరిగిపోతుంది. అయ్యో, భగవంతుడు అనుగ్రహం మీ మీద నిజంగా ఎప్పుడు ఉన్నట్టండి, ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు ఉన్నట్టంటే మీ హృదయంలో ఒక సత్యాన్ని మనం దర్శించాలి, సత్యాన్ని మనం సాక్షాత్కరించుకోవాలి. భగవంతుడు మన హృదయంలో ప్రకాశిస్తున్న భగవంతుడినే మనం తెలుసుకోవాలని బలీయమైన వాంచి మీకు కలుగుతా అంటే నిజంగా ఈశ్వర అనుగ్రహం మీ మీద ఉన్నట్టు. అది తప్పించి ఏ రకమైన ఈ లోకానికి సంబంధించిన కోరిక కానీ పరలోకానికి సంబంధించిన కోరిక కానీ ఏది వచ్చినప్పటికీ ఈశ్వర అనుగ్రహం మీకు లేనట్టు. మన పరిస్థితి ఎలా ఉందంటే మనం అనుకునేదేమో నిజం కాదు, నిజం మనకు తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం నిజం తెలిస్తేనే కానీ బంధం నుంచి విడుదలకొండి. ప్రశ్న ప్రశాంతంగా మీరు ఆలోచించి మీరు ఒంటరిగా కూర్చున్నట్టు ప్రశ్న వేసుకోండి, నాకు మోక్షం కావాలని కోరుకుంటున్నాను, ఆత్మను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేనెవరు, నేనెవరిని ఇప్పుడు? కొంతమంది చిన్నపిల్లలు అప్పుడు చచ్చిపోయారండి, కొంతమంది పెద్దవాళ్ళు అయితే చచ్చిపోయారా అనుకోకండి. ఎప్పుడు శరీరం పోతే అప్పుడు జీర్ణం అయిపోయినట్టు అనమాట. కొంతమందికి 100 ఏళ్ళు వచ్చే వరకు శరీరం జీర్ణం అవ్వదు, కొంతమందికి 20 ఏళ్ళు వచ్చే వరకు శరీరం జీర్ణం అయిపోతుంది. ఆ జీర్ణం అయిపోయి ఎప్పుడైతే అయిందో అప్పుడు పడిపోతుంది అనమాట దేహం. దీనికి సంవత్సరాలతో లెక్కలేదు. శరీరం ఎప్పుడు పడిపోయిందో అప్పుడు జీర్ణం అయిపోయినట్టు. మీకు ప్రీతి పుట్టాలి, ఈశ్వరుడి మీద మీకు ప్రీతి కలగాలి. మీ హృదయంలో తపన వల్ల భక్తి వస్తుంది, కానీ డబ్బు వల్ల భక్తి రాదు, మీ చదువు వల్ల భక్తి రాదు. ఇంతమంది మనస్సు నిగ్రహించుకోవాలండి, ఎలా నిగ్రహించుకోవాలని అందరూ ప్రశ్న ఇది అడుగుతారు. అలా మనస్సు ఏంటి, ఎలా ఉంది, ఎప్పుడైనా చూశారా మనస్సు? నా మనస్సును కాదు, మీ మనస్సునే అండి. నా మనస్సును మీరు చూశారని అడగటం, మీ మనస్సును మీరు ఎప్పుడైనా చూసుకున్నారా అంటున్నాను. అసలు లేదండి, ఉంటే కదా మీరు చూడటం. మీ వాసనే మనసు కింద వస్తాను. అసలు మీకున్న కోరికే మనస్తా, మీకున్న వాసనే, మీకున్న సంస్కారమే మనసు కింద వస్తుంది. మీకున్న వాసనే మనసు కింద వస్తుంది, మీకున్న కోరికే మనసు కింద వస్తుంది. మనసు అనేది ప్రత్యేకం లేదు, లేనప్పుడు మీరేం చూస్తారు? అది ఉంటే కదా మీకు కనపడతాను. కదా మీ సంస్కారాలు పడిపోయినాయి అనుకోండి, మీ వాసనలు పడిపోయినాయి అనుకోండి, మీ కోరికలు పడిపోయినాయి అనుకోండి, మనసు పట్టాలకుండా పోదు. అది ఉంటే కదా అసలు. ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఉన్నారు, ఇంకో గంటకు దుఃఖం రావచ్చు, అది ఎక్కడి నుంచి వస్తాం? జాగ్రత్తగా ఉంటూ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ శరీరం మనకు ఒంతిని లాంటిది, ఈ శరీరం మనకు ఒంతిని లాంటిది, మనకు ఉపయోగపడుతుంది. అది శరీరం ఉండగానే, శరీరం పడిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. శరీరం ఉండగానే ఒంతిని పడిపోయే యువతలు నుంచి గావతలు డిగ్రీ ఏదే ఉన్నా, ఈ శరీరం ఉండగానే, మరణించే శరీరం ఉండగానే మరణం లేని ఆత్మను దర్శించిన వాడు జ్ఞాని. వాడు ఆవల ఒడ్డుకు చేరుకుంది. మరణించే శరీరం ఉండగానే ఈ మరణించే శరీరంలో మరణించని వస్తువు ఒకటి ఉంది, అమృత వస్తువు. దాన్ని దర్శించిన వాడే జ్ఞాని, దాన్ని దర్శించిన వాడే మోక్షం అనుభవించాడు. చాలా సర్వసాధారణంగా చాలా మంది ఉద్దేశం ఏంటి, మరణించిన తర్వాత మోక్షం వస్తున్నది అబద్ధం. ఇప్పుడు పొందలేదు, మరణించాక రాదు రాదు. మనం పొందిదే శరీరం ఉండగానే పొందాం. ఆ శరీరం ఉండగా మనం ఏ స్టేట్ వరకు పొందాం, ఆ స్టేటే నిలకడ అవుతుంది, కానీ మరణించింది అదనంగా రాదు. సోదర మహాశైలరా, మీరు ఇంటికాడ తినే అన్నం ఎటు ఉండదు, నేను చెప్పే మాటలు కూడా మీకు అటువంటి. మీరు ఇంటికాడ అన్నం తింటున్నారు, అన్నం తింటంలో ఆ శరీరాలు నిలబడం. అయితే నేను చెప్పే మాటలు దేనికన్నా, మీరు ఇంటికాడ తినే అన్నం మీ శరీరానికి, నేను చెప్పే మాటలు మీ మనస్సుకు అన్నం. ఈ అన్నం మీ ఇంటికాడ తినే అన్నం ఎంత అవసరం, నేను చెప్పే మాటలు కూడా అంతే అవసరం. నేను చెప్పే మాటలు మీ మనస్సుకు అన్నం, మీరు ఇంటికాడ తినేది మీ శరీరానికి అన్నం. జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఇంటికాడ తిన్న అన్నం మీరు జీర్ణం అయితే మీకు ఎంత మంచిదో, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకుని మీ మనస్సుకు కూడా అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓ శాంతి 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 ఓ